ശ്രീശൈലേശദയാപാത്രം ശ്രീഭക്ത്യാദിഗുണാർണവം യതീന്ദ്രപ്രവണം വന്ദേ രമ്യജാമാതരം മുനിം ലക്ഷ്മീനാഥസമാരംഭാം നാഥയാമുനമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരംപരാം യോനിത്യമച്യുതപദാംബുജയുഗ്മരുക്മവ്യാമോഹതസ്തതിതരാണി തൃണായ മേനേ അസ്മദ്ഗുരോർഭഗവതോസ്യ ദയൈകസിന്ധോഃ രാമാനുജസ്യ ചരണൌ ശരണം പ്രപദ്യേ മാതാപിതായുവതയസ്തനയാ വിഭൂതിഃ സർവം യദേവ നിയമേന മദന്വയാനാം ആദ്യസ്യ നഃ കുലപതേർവകുലാഭിരാമം ശ്രീമത്തദംഗ്രിയുഗളം പ്രണമാമി മൂർധ്ന ഭൂതം കരസ്യ മഹദാക്വയഭട്ടനാഥ ശ്രീഭക്തിസാര കുലശേഖരയോഗിവാഹൻ ഭക്താംഗ്രിരേണു പരകാലയതീന്ദ്രമിശ്രാൻ ശ്രീമത്പരാങ്കുശമുനിം പ്രണതോസ്മി നിത്യം കൂജന്തം രാമരാമേതി മധുരം മധുരാക്ഷരം ആരുഹ്യ കവിതാ ചാചാം വന്ദേ വാൽമീകി കോകിലം വാൽമീകേർ മുനിസിംഹസ്യ കവിതാവനചാരിണഃ ശൃണുവൻ രാമകഥാനാദം കോനയാതി പരാംഗതിം യഃ പിബം സതതം രാമചരിതാമൃതസാഗരം അതൃപ്തസ്ഥം മുനിം വന്ദേ പ്രാചേതസമകൽമഷം ഗോഷ്പദീകൃതവാരാസിംഹശകീകൃതരാക്ഷസം രാമായണ മഹാമാലാരത്നം വന്ദേ നിരാത്മജം അഞ്ജനാനന്ദനം വീരം ജാനകീശോകനാശനം കപീശമക്ഷഹന്താരം വന്ദേ ലങ്കാഭയങ്കരം ശ്രീരാഘവം ദശരഥാത്മജമപ്രമേയം സീതാപതിം രഘുകുലാന്വയരത്നദീപം ആജാനുബാഹുമരവിന്ദദലായതാക്ഷം രാമം നിശാചര വിനാശകരം നമാമി ശ്രീരഘുനന്ദന പരബ്രഹ്മണേ നമഃ കന്യാഭരണി സഞ്ജാതം വാധൂലകുലഭൂഷണം ശ്രീരംഗാരിയ ഗുരോഃ പുത്രം ശരഗോപമഹം ഭജേ അസ്മത് ഗുരുഭ്യോ നമഃ. ഭഗവത് ബന്ധുലാരാ, ആചാര്യ പ്രാപ്തിനി എന്ന് ചെപ്പിക്കുന്ന അంటే ആശലതോ കോരികലതോ വിഷയഭോഗ അഭിലാഷതോ ഭഗവന്തുണ്ണി ദൂരം ചേസുകൊരി ഈ സംസാരംലോ ശരീരമനേ ലങ്കലോ ബന്ധിച്ചപ്പെട്ട ജീവുടു സീത നിന്ന മന ചെപ്പുന്നാം. അലാ ബന്ധിച്ചപ്പെട്ടവാണ്ണി മళ్ళీ తిరిగి താനു തെച്ചുകോവാലി, ഭഗവന്തുടി തെച്ചുകോവാലി. മന വല്ല അയ്യേ പനി ഭഗവന്തുണ്ണിച്ച് ദൂരം കാവട്ടം. ഭഗവന്തുണ്ണി വിടിച്ചുപെട്ടി സംസാരംലോക്കൈതേ മനം രാഗലം, കാണി സംസാരാന്നി വിടിച്ചുപെട്ടി ഭഗവന്തുണ്ണി ദഗ്ഗരിക്ക് മനക്കു മനമുഗാ വെള്ളലേമു ചേരലേമു. മനം വെട്ടുക്കുണ്ടു പരമാത്മയെ രാവാലി. ആ പരമാത്മ കൂട സാക്ഷാത്തു മൊതലു മന ദഗ്ഗരിക്ക് രാടു. തനക്കു പ്രതിനിധിഗാ ഗുരുവുഗാരിനെ മന ദഗ്ഗരിക്ക് പമ്പുതാടു. ആ ഗുരുവുഗാരി ഏം ചെയ്താരു, ഈ സംസാരംലോ ഈ ശരീരംലോ പട്ടുപടിന ജീവുഡു ഏം ചെയ്തുന്നാടു, ഭഗവന്തുണ്ണി മരിച്ചുപോയാടാ, കൊഞ്ചമൈനാ జ్ఞాపకం ఉందా, అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటున్నాడా, ఎప్పుడూ గుర్తు చేసుకుంటున్నాడా, తప్పు చేశాని పొరపాటు చేశాని అని పశ్చాత్తాపాన్ని పొందుతున్నాడా, ఇలాంటివన్నీ పరిశీలించి ఒకవేళ జీవుడు దారిలోనే ఉంటే నాయన నీకంటే ఎక్కువ పరమాత్మ బాధపడుతున్నాడు, అయ్యో దూరమైపోయాడే, అలాంటివాణ్ణి మళ్ళీ మన దగ్గరికి మనం తెచ్చుకోవాలి కదా అని స్వామి కూడా నీకోసం పరితపిస్తున్నాడు. నేను స్వామి పంపికేనే వచ్చాను, నీ భక్తి నీ శ్రద్ధ నీ ఆలాపన నీ ఆర్తి నీ తహతహ నీ తొందర నేను వెళ్ళి స్వామికి తెలియజేస్తాను, స్వామిని తీసుకొని వస్తాను, నిన్ను ఈ చెర నుండి విడిపిస్తాను అని జీవుడికి మాట ఇచ్చి పరమాత్మ దగ్గరికి వచ్చి జీవుని వృత్తాంతాన్ని వివరించి భగవంతుణ్ణి తీసుకుని సంసారంలోకి శరీరంలోకి పరమాత్మ వేయించేసి జీవుణ్ణి బంధించిన మనస్సును జయించి మళ్ళీ జీవుణ్ణి తన దగ్గరికి చేర్చుకుంటాడు. ఇది సాధారణంగా జరిగేటువంటి జీవాత్మ పరమాత్మ వ్యవహారం. ఇందులో గురువుగారు చేసే పనిని కథగా చెప్పిన భాగం రామాయణంలో ఏమంటారు, సుందరకాండ అంటారు. ఇందటి దాకా మనం కిష్కింధాకాండ చెప్పుకున్నాం కదా, అంటే రామచంద్రునికి హనుమంతుడు ఎలా లభించాడు, హనుమంతుడు జ్ఞాని, హనుమంతుడు మంత్రము, హనుమంతుడు వాహనము, హనుమంతుడు ఆచార్యుడు అనే నాలుగు అంశం నిన్న మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ గురువుగారు చేసేటువంటి పనిని చెప్పే కాండ సుందరకాండ అంటారు. సుందరకాండలోని కథాభాగాన్ని చెప్పుకునే ముందు కొద్దిగా ఆ పేరులో ఏమైనా విశేషముందా తెలుసుకోవాలి కదా. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల బాల్యంలో జరిగిన గాథను చెప్పిన కాండను బాలకాండ అన్నా. వారు పెద్దవారై వివాహం చేసుకుని అయోధ్యలో వ్యవహారం జరిపినటువంటి కాండను అయోధ్యకాండ అన్నా. సీతారామ లక్ష్మణులు అరణ్యంలో సంచరించిన కాండను అరణ్యకాండ అన్నా. వారంతా కిష్కింధా నగరానికి ఋష్యముఖానికి ఆ ప్రాంతానికి వచ్చినటువంటి కథను చెప్పే కాండను కిష్కింధాకాండ అన్నాం. రామరావణ యుద్ధాన్ని యుద్ధకాండ అన్నాం. చివరికి ఉత్తర భాగంలో జరిగిన కాండను ఉత్తరకాండ అన్నాం. ఇలా ఈ ఆరు కాండలలో ఏ కాండ పేరు చూసినా ఆ కాండలోని కథ ఏమిటో మనకు అర్థమవుతుంది. మొత్తం కాకపోవచ్చు, కొంచెం తెలుస్తుంది. ఈ సుందరకాండ ఏంటి, సుందరకాండ పేరుతో మనకి అర్థమవుతుందా కదా, ఏం చెప్పాడు చదివిన తర్వాత కాదు. ఏమీ చదవని వాడు సుందరకాండ అనగానే ఇందులో ఉన్న కథ ఫలానా అని తెలియగలడా. అదే బాలకాండ అయోధ్యకాండ అంటే ఎంతో కొంత సూచన తెలుస్తుంది. మరి ఏమాత్రం సూచన తెలియకుండా అదేం పేరండి ఆ కాండకు అని చాలామందికి సందేహం కలుగుతుంది. దీనికి సమాధానం దొరకాలంటే మనకు మొదలు ఆ పదానికి అర్థం తెలవాలి. సుందరం అంటే ఏమిటి, మనకు తెలిసినంత వరకు అందం అంటాం. కేవలం అందమే అయితే వాల్మీకి ఆ పేరు పెడతాడా, ఏ అందమునకైనా వాల్మీకి అంత ప్రాధాన్యం ఇవ్వడు. సుందర శబ్దానికి మరేదో అర్థం ఉండి ఉంటుంది, అది మనకు అర్థం కాదు. కాస్త కోశంలోకి వెళ్ళాలి. నానార్థ నిఘంటువు, మేదినీ కోశం, విశ్వకోశం ఇలాంటి నిఘంటువు వెతికితే మనకు సుందర శబ్దానికి అర్థం దొరుకుతుంది. నష్టద్రవ్యస్య లాభోహి సుందర పరికీర్తిత, పోయిన వస్తువు దొరకటాన్ని సుందరము అంటారట. ఇప్పుడు బహుశా చాలామంది సందేహాలు తీరి ఉంటాయి కదా. పోయిన సీతమ్మ జాడ దొరికిన కాండ కదా, కాబట్టి అది సుందరకాండ. మరి అంత రహస్యంగా ఎందుకు పేరు పెట్టారండి అంటారేమో, గురువు గారు అంత సులభంగా దొరకడు, దొరికినా అతను గురువు గారని మనకు అర్థం కాదు. వారికి వారుగా మన దగ్గరికి వచ్చి మన మీద వారి ప్రేమను చూపినప్పుడు కానీ ఓహో వీరు గురువు గారు అయ్యి ఉంటారని తెలుస్తుంది. అందుకే ఆ పేరు. ఇక మనకు తెలిసిన సౌందర్యాన్ని కూడా అర్థం చెప్పుకోవడంలో తప్పేం లేదు, అది చెప్పుకోవచ్చు. ఏమి సౌందర్యం ఉంది అందులో? 24,000 శ్లోకాలలో లేని కావ్య సౌందర్యమంతా సుందరకాండలో. కావ్యమంటే ఏమిటి? మనకు స్పష్టంగా చెప్పేటువంటిది విశ్వశ్రేయ కావ్యం. సకల లోకములకు శ్రేయస్సును కలిగించేది కావ్యము. శబ్దార్థౌ, కావ్యమంటే శబ్దము అర్థము, అర్థముతో కూడుకున్న శబ్దం, శబ్ద కావ్యం అంటాడు. అర్థముతో కూడుకున్న శబ్దం అంటే మనం మాట్లాడే మాటలలో అర్థం లేని మాటలేని లేవు కదా, ఇవన్నీ కావ్యాలేనా? కాస్త మంచి అర్థం ఉండాలి. మనం చెప్పుకున్నాం చూడండి, వ్యంగ్య అర్థం అని ఏదో అర్థం అని చెప్పుకున్నామే, అలాంటి అర్థం ఉండాలి. అంటే శబ్దంలో సౌందర్యం ఉండాలి, అర్థంలో సౌందర్యం ఉండాలి, శబ్దమును అర్థమును ప్రతిపాదించేటువంటి రసంలో సౌందర్యం ఉండాలి. సుందరకాండలో అలాంటి శబ్దాలు చాలా ఉన్నాయి. శబ్దాలంకారాలు అంటాం, చేకానుప్రాసం, యమకానుప్రాసం, శ్లేష, ఇలాంటి శబ్దాలంకారాల్లో శబ్ద మర్యాద చాలా ఉంది. ఇక అర్థమైతే అత్యద్భుతంగా చెప్తాడు, తటస్స మధ్యంగత మౌసుమంతం జ్యోత్సనా వితానం మహదుద్వమంతం లోకస్య పాపాని వినాశయంతం. ఇవన్నీ చేకాను ప్రాతం దృష్టాంతాలు. మీకు అర్థంలో సౌందర్యం కావాలంటే మనము ఏనాడు కలలో కూడా ఊహించని ఒక అద్భుతమైనటువంటి భావ సౌందర్యాన్ని వాల్మీకి సుందరకాండలో చెప్పాడు. ఏమిటి? ఒక రెండు రకాలుగా మనం పరిశీలించి ముందరికి వెళదాం. రావణాసురుడు వేయి చేసి ఉండేటువంటి పుష్పక విమానం, అందులో రావణాసురుని అంతఃపురం, అందులోకి వెళితే అంతఃపురం గోడల మీద చిత్రలేఖనం ఉంది. ఏముంది చిత్రంలో? మహీకృత శైల వితాన పూర్ణ. అక్కడ భూమండలం ఉంది, గోడ మీద భూమండలాన్ని చిత్రించాడు. ఎలా? శైలములు, పర్వతములతో కూడుకున్న భూమి, పర్వతములు చెట్లతో కూడుకొని ఉన్నాయి, చెట్లు పూలతో కూడుకొని ఉన్నాయి, పూలు పుప్పొడితో కూడుకొని ఉన్నాయి. మహీకృతాః శైలమితాన పూర్ణ, శైలాకృతాః వృక్షమితాన పూర్ణ, వృక్షాకృతాః పుష్పమితాన పూర్ణ, పుష్పం కృతం కేసర పత్ర పూర్ణం. బహుశా అర్థమైంది అనుకుంటాను. ఆ గోడ మీద భూమి కనపడుతున్నది, పర్వతములు కనపడుతున్నాయి, పర్వతం మీద చెట్లు కనబడుతున్నాయి, చెట్లకు పువ్వులు కనబడుతున్నాయి, పువ్వులలోని పుప్పొడి కనబడుతున్నాయి. మరి చిత్రలేఖనం ఎంత అద్భుతంగా ఉండి ఉంటుంది. ఇది అంతమంది హృదయానికి అందుబాటులో లేదనుకుంటే, రావణాసురుని అశోకవనం అంటాం మనం, సీతమ్మ వేంచేసి ఉన్న వనాన్ని అశోకవనం అంటాం. ఆ వన శోభను వర్ణిస్తాడు వాల్మీకి. ఆ వనంలో క్రీడా పర్వతాలు ఉన్నాయి, అంటే రావణుడు తన ప్రియురాళ్లతో కలిసి విహరించటానికి కృత్రిమంగా పర్వతాలను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. క్రీడా పర్వతాలు, పర్వతాలే కాదు, పర్వతాల మీద చెట్లు ఏర్పాటు చేసుకున్నాడు, పర్వతాల పైనుంచి కింది ప్రవహించే నదులను ఏర్పాటు చేసుకున్నాడు. మనం కూడా ఇప్పుడు కనబడుతుంటాయి, ఇలా పోయి వస్తుంటాయి, ఏమో పెడతారు కదా, ఇదో ఫౌంటైన్ అని అంటారు. పర్వతము ఉంది, చెట్లు ఉన్నాయి, చెట్ల కొమ్మలు వంగి ఉన్నాయి. చెట్ల కొమ్మలను తప్పించుకుంటూ నీళ్లు పైనుంచి నదీ తీర్థం కిందికి వస్తాయి. సహజంగా అయితే కిందికొచ్చి వెళుతాయి, కృత్రిమం కదా, మళ్లీ పైకి పోతాయి, అవే మళ్ళీ కిందికి వస్తాయి. మనం చూస్తుంటాం దీన్ని, మనం ఎంత బాగా వర్ణించదలుచుకున్నా ప్రవాహం బాగుంది, గలగలలున్నాయి, సలసలలున్నాయి, ఏమో ఉన్నాయి, నురుగులు ఉన్నాయి, ఇంకేమో ఉన్నాయి. మనకు ఇంతకంటే పై స్థాయి రాదు. వాల్మీకి వర్ణిస్తాడు, పర్వతం పైభాగం నుంచి నది కిందికి జలజలా పారుతుంటే ప్రియుని మీద అడిగి వెలిగి తొలగిపోతున్న ప్రియురాల్లాగా ఉంది అన్నాడు. మనం ఊహిస్తామా? ఇలా ప్రియురాలు అడిగిపోతుంటే ఆమె చెలికత్తలు వద్దు వద్దు వద్దు, మీరు నువ్వు వెళ్ళొద్దు, అతనికి బాధ కలిగించొద్దని చెట్ల రూపంలో చెలికెత్తెలు కొమ్మల చేతులతో ఆపుతున్నారు అంటారు. అర్థమయ్యా? ఇలా ఆపితే కోపం తొలగిన ప్రియురాలు మళ్లీ ప్రియుని చేరినట్టుగా మళ్లీ వెనక్కు తిరిగి పర్వతాన్ని చేరుకుంది. అంకాదివ సముత్పత్య ప్రియస్య పతితాం ప్రియాం. ఇది అలంకారంలోని సౌందర్యం. అంటే శబ్ద సౌందర్యం, అర్థ సౌందర్యం, రసం మొత్తం మనం అనుభవిస్తున్నాం, రస సౌందర్యం, ఈ మూడు సౌందర్యాలు కాక రామాయణం మొత్తంలో వర్ణించని శ్రీరామ సౌందర్యాన్ని మనం చెప్పుకున్నాం కదా. శిరస్సు నుంచి పాదముల వరకు చాలా విశాలంగా వర్ణించాడు. మన కారణం చెప్పుకున్నాం ఎందుకు వర్ణించాడు. రాముని సౌందర్యమే కాదు, సీతా సౌందర్యాన్ని వర్ణించాడు. సౌందర్యం అంటే మనం అనుకునేటువంటి శరీర సౌందర్యం కాదు, మానసిక సౌందర్యం. ఒక ప్రియురాలు, ఒక భార్య, ఒక పతివ్రత ఎలా ఉండాలి? సీతమ్మను చూచి హనుమంతుడు అనుకుంటాడు, నైషా పశ్యతి రాక్షస్య నేమాన్ పుష్ప ఫలద్రుమాన్ ఏకష్ఠ హృదయ నూనం రామమేవాను పశ్యతి. ఎంత మహానుభావురాలండి సీత, ఇంతటి దివ్యమైన వన సౌందర్యం ఉంది అశోకవనంలో. సీతమ్మ చుట్టూ, తన చుట్టూ ఉన్న అర్హతి ఉన్నారు కాపల, మనం చెప్పుకున్నాం ఏకాక్షేయ కన్నా చెప్పుకున్నాం, తన చుట్టూ ఉన్న అర్హతీరం చూడటం లేదు, తన చుట్టూ ఉన్న చెట్లను పండ్లను పూలను చూడటం లేదు, కన్నులు మూసుకొని హృదయంలో వేయించేసి ఉన్న రాముణ్ణి మాత్రమే చూస్తూ ఉంది. ఇది సౌందర్యమే కదా. ఏం సౌందర్యం? పతివ్రత సౌందర్యం. దీనికంటే హనుమంతుడి సౌందర్యం మరి కాస్త బాగా వర్ణించారట. హనుమంతుడికి సౌందర్యం ఏమిటండి? మనం ఆయన వాదనం అంటాం కదా, సౌందర్యం అని దేన్ననాలి మనకైతే తెలియదు. కాళిదాసు మూడు కావ్యాలు రాశాడు, రఘువంశం, కుమార సంభవం, మేఘ సందేశం అని. సరే ఓ మూడు నాటకాలు రాశాడు అనుకోండి, అందులో కుమార సంభవం అనేటువంటి కావ్యంలో పార్వతి పరమేశ్వరుల వృత్తాంతం చెబుతాడు. పార్వతి పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవాలి అనే పట్టుదలతో ఉంది. నారదుని ఉపదేశంతో మహానుభావురాలు శంకరుడు తపస్సు చేసుకుంటున్న ప్రాంతానికి వెళ్ళి అతన్ని సేవించింది. తారకాసురుణ్ణి సంహరించడానికి కుమారస్వామి కావాలి కాబట్టి ఇంద్రుడు మన్మధుని సహాయంతో శంకరుని మనస్సులో వికారాన్ని కలిగించటానికి ప్రయత్నం చేశాడు. కరణి అందరికీ తెలుసు, శంకరుడి కోపం వచ్చేసి మూడవ కన్నుతో అతన్ని భస్మం చేశాడు. మన్మథుని దాహంతో నిరాశ చెందినటువంటి పార్వతి తపస్సు చేసి శంకరుణ్ణి సాధించాలి, అంటే భర్తగా పొందాలి, అతను అనుగ్రహాన్ని పొందాలని సంకల్పించుకుంది. నీకేం తక్కువమ్మా, ఇంత సౌందర్య రాశివి, సౌందర్యం లేని వాళ్ళు భర్త కోసం ప్రయత్నం చేయాలి, కానీ సౌందర్యం ఉన్నవాళ్ళు, సౌందర్యానికి తగినవాడు వాడే ఎత్తుకుంటూ వస్తాడు, తపస్సు నీకేమవసరం అని తల్లి అంటే, అమ్మ సౌందర్యం అంటే ప్రియుని మనస్సును వశం చేసుకునేదే సౌందర్యం. నన్ను చూసి కూడా, నా సేవలు చూసి కూడా నాకు వశం కాక నన్ను స్వామిని కలపాలనుకున్న మన్మధుణ్ణి భస్మం చేశాడంటే నేను సౌందర్యవతినని అనుకోవచ్చా? ఇదేం సౌందర్యం? ప్రియేషు సౌందర్య ఫలాకి చారుత, సౌభాగ్య ఫలాకి చారుత. ప్రియుల ఎందు సౌభాగ్యాన్ని ఫలింపజేసేదే సౌందర్యం అంటే. కాబట్టి ప్రియుణ్ణి ప్రియురాలిని అంటే జీవాత్మను పరమాత్మను కలపగలిగిన వాడెవరు? గురువుగారే కదా. సీతమ్మను రాముణ్ణి కలిపిన వాడెవడు న్యాయంగా? హనుమంతుడు కదా, అది సౌందర్యం కదా. దూత తనకు నియోగించబడిన పనిని చాకచక్యంగా సమర్థవంతంగా ఎలాంటి హాని ఎవ్వరి కలగకుండా సాధిస్తే అది దూత సౌందర్యమే. దూత చాలా నిపుణుడు, బుద్ధిమంతుడు, చాలా చక్కని వాడండి అంటాం కదా. అందువల్ల హనుమంతుని సౌందర్యం కూడా ఇందులో చెప్పబడింది. వ్యంగ్యార్థానికి వెళితే పరమాత్మ సౌందర్యము అంటే రాముడు సీత లేకుండా ఉండలేడు కదా. పాపం సీతమ్మ అనుకుంది ప్రేమంతా నాదే, ఆయనకు నా మీద ప్రేమ లేనట్టుంది. నిజంగా ప్రేమ ఉంటే ఇంతకాలం ఇక్కడ ఉంటే చూస్తూ కూర్చుంటాడా, వెతుకుతూ నా దగ్గరికి రాడా, నన్ను కనుక్కోడా, కనీసం నాకు ఎవరినైనా పంపడా? ఏమీ లేవు కదా. భూమౌచ చెయ్య నియమస్య ధర్మే పతివ్రతాత్వం విఫలం అమేదం కృతం కృతజ్ఞేష్విమ మానుషాణం. నేను పాతివ్రత్య ధర్మాన్ని పాటిస్తున్నాను, నెల మీద పడుకుంటున్నాను, నియమాలు ఆచరిస్తున్నాను, ఇవన్నీ వ్యర్థములే. ఎందుకంటే అనుకున్న 14 ఏళ్ళు మరికొద్ది రోజుల్లో పూర్తి కాబోతున్నాయి. 14 ఏళ్ళు అయిపోతే ఏం చేస్తాడు రాముడు? భరతుడు ముందే కండిషన్ పెట్టాడు, 14 సంవత్సరాలు పూర్తయిన సూర్యోదయం సమయానికి నీవు నాకు కనపడకుంటే నేను అగ్నిలో ప్రవేశిస్తాను. తన ముందరే అన్నాడు. భరతుణ్ణి వదులుకోలేడు కదా రాముడు. నేను ఏమైనా కాకున్న తర్వాత విషయం, కానీ 13 ఏళ్ళు అయిపోయిందంటే, 14 ఏళ్ళు అయిపోయిందంటే 15 ఏళ్ళు ప్రారంభమైన సూర్యోదయ కాలానికి భరతుని దగ్గర ఉంటాడు. నెక్స్ట్ కార్యక్రమం ఏంటి? పట్టాభిషేకం కదా. పట్టాభిషేకం చేసుకుంటే ఇబ్బంది లేదు, పట్టాభిషేకం ఎవరికి చేస్తారు అన్నది సమస్య. రాముడికేనా? రాముడికే చేయాలి. పట్టాభిషేకం చేయాలంటే పట్ట మహిషి కావాలి కదా. నేను ఇక్కడ ఉన్నాను, నా కోసం పట్టాభిషేకం ఆగదు కదా. అంటే రాముడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. స్త్రీభిస్తు మన్యే విఫలీ విపులేక్షణాభి త్వం రమస్యతే వీత భయం కృతార్థ అహంతు రామ త్వయి జాతకామా చిరం వినాశాయ నిబద్ధ భావాత్యక్ష్యామి దిక్ జీవితం అల్పభాగ్య. అందరూ కలిసి చెప్తారు నీకు పెళ్లి చేసేస్తారు, నీవు హారీగా హాయిగా మన బాటలో కొత్త భార్యతోటి రజబట్ట జగన్ తీసుకొని హాయిగా ఉంటావు. నేను నిన్ను మర్చిపోలేక ఇక్కడ ఉండలేక నేను నశిస్తాను, ప్రేమంతా నాదే, నీకు నా మీద ఏమీ లేనట్టే ఉంది అనుకుంటుంది. ఎప్పటిదాకా? హనుమంతుడు వచ్చి కలిసి మాట్లాడే దాట అది స్థితి. అందుకే అడుగుతుంది హనుమంతుడిని, నాయన నేను రాముడికి జ్ఞాపకం ఉన్నాను, నిజంగా చెప్పు, అబద్ధం ఉంది, జ్ఞాపకం ఉంటే మరికొన్ని రోజులు ఉంటాను ప్రాణాలతో. ఇంకా ఉన్నావా మర్చిపోయాలి అన్నావు అనుకో, శ్రమ ఆయనకు లేదు నీకు లేదు, నా దారి నేను చూసుకుంటాను. అప్పటిదాకా సీతమ్మ తన ప్రేమే ఎక్కువ అనుకుంది. హనుమంతుడు చెప్పిన ఒకే ఒక మాటతో మొత్తం అభిప్రాయం మారిపోయింది. నైవ దంశాన్ న మశకాన్ న కీటాన్ న సరీసృపాన్ రాఘవ అపనయేతి గాత్రాత్ త్వద్గతేనాంతరాత్మన. అమ్మా, నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడో మర్చిపోయాడో చెప్పలేను, కానీ ఆయన నిద్రపోవటం లేదు, అలా ఊరికి భూమి మీద పడుకొని ఉన్నాడు. నేను చూశాను పడుకొని ఉన్న రాముని మీద నల్లులు, దోమలు, పురుగులు, చివరికి పాములు పారుతున్న వాటిని పక్కకు జరుపుకోవటం లేదమ్మా. ఎందుకని చూస్తే హా సీత అని నిన్ను తలుచుకుంటున్నాడు. నీ మీది మనస్సుతో తన మీద పారుతున్న పాములను కూడా పక్కకు జరుపుకోవటం లేదు. పొరపాటున శరీర ధర్మంతో కన్ను మరిగితే సీతేతి మధురాం వాణీం వ్యాహరం ప్రతిబుజ్జతే. సీత సీత అనుకుంటూ లేస్తున్నాడమ్మా. నీవు లేకుండా రాముడు ఉండలేడు, నిరంతరం నీ కోసం ప్రయత్నం చేస్తున్నాడు, నీవెక్కడున్నావో తెలియక కలత చెందుతున్నాడు. ఈ మాట విన్న తరువాత సీత ఏమనుకుంది? నా ప్రేమ ఎక్కువ, రాముడి ప్రేమ ఎక్కువ, రాముడు నన్ను మర్చిపోయాడో ఏమో అనే ఆలోచన నాకు కలిగింది. అంటే మరి రాముడికి ఆలోచన కలిగిందా? ఇన్నాళ్ళుంటే సిద్ధి నన్ను మర్చిపోయి ఉంటుందా అనుకున్నాడా రాముడు? నేను అనుకుంటున్నాను. ఎవరి ప్రేమ ఎక్కువ? సీతమ్మ మనస్సులో ఎలాంటి సందేహము ఉన్నా దాన్ని తొలగేలా మాట్లాడిన చాతుర్యం దూత సౌందర్యం కదా, ఒప్పుకోవాలి కదా. అలాగే జీవుడు పరమాత్మ నుంచి దూరమైతే సంసారంలో మన మీద పరమాత్మకు ఉండేటువంటి ప్రేమ, దయ, కృప ఎంత గొప్పదో మనకు చెప్పేది ఎవరు? గురువుగారే కదా. ఆయన సౌందర్యం లేదా, ఒప్పుకున్నావా లేదా? కాబట్టి సీతా సౌందర్యం, రాముని సౌందర్యం, హనుమత్ సౌందర్యం, పరమాత్మ సౌందర్యం, జీవాత్మ సౌందర్యం, ఆచార్య సౌందర్యం, శబ్ద సౌందర్యం, అర్థ సౌందర్యం, రస సౌందర్యం, ఎన్నయ్యాయి? 9 సౌందర్యాలను వర్ణించిన కాండ కాబట్టి దానికి ఏం పేరు పెట్టారు? సుందరకాండ. ఇవేవీ తెలియకుంటే ఏం పేరులే అనుకుంటాం, పెట్టింది వాల్మీకి కదా. ఇన్ని కాండల కంటే విలక్షణంగా ఆ పేరు పెట్టాడంటేనే ఇది తక్కిన అన్ని కాండల కంటే విశిష్టమైనది. రామాయణం మొత్తాన్ని పారాయణం చేయలేని వాళ్ళు, చదవలేని వాళ్ళు ఒక్క సుందరకాండ పారాయణం చేస్తే సంపూర్ణ రామాయణ పారాయణ ఫలితం లభిస్తుందని శాస్త్రం. భాగవతం మొత్తాన్ని పారాయణం చేయలేని వాళ్ళు దశమస్కంధాన్ని పారాయణం చేస్తే మొత్తం భాగవతాన్ని పారాయణ పుణ్యం లభిస్తుంది. భారతం మొత్తాన్ని చదవలేని వారికి శాంతి పర్వాన్ని చదివితే మొత్తం భారతం చదివిన ఫలితం లభిస్తుంది. ఇది శాస్త్రీయమైన ప్రక్రియ. అంటే రామాయణం మొత్తంలో సుందరకాండకు చాలా విశిష్టమైనటువంటి స్థానం ఉంది, ప్రభావము ఉంది. అదే కాక సుందరకాండ కథలో మనం కొద్దిగా ప్రవేశించాలి అనుకుంటే ప్రత్యేకించి హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు, నలుడు, నీరుడు, గజుడు, గవయుడు, గవాక్షుడు ఇలాంటి వానరులందరూ సుగ్రీవుడు పంపినప్పుడు దక్షిణ దిక్కుకు బయలుదేరి వచ్చారు. అది మీకు తెలుసు. అలా అన్ని దాటి 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 వింధ్య పర్వత ప్రాంతానికి వచ్చి దాని తర్వాత ఒక మహానుభావురాలు స్వయం ప్రభ అంటాం, హేమ అని చెప్పుకుంటాం, ఆమె సూచనతో సముద్ర తీరానికి వచ్చి జటాయు యొక్క సోదరుడు సంపాతికి రెక్కలు వచ్చే వృత్తాంతాన్ని కనులారా చూచి సంపాతి సూచన మేరకు సముద్రం మధ్యలో లంకానగరం ఉంది, అది రావణాసురుని రాజ్యం. రావణాసురుడు సీతను అక్కడికి తీసుకుని వెళ్లి బంధించాడు. వీడు అక్కడికి వెళ్లి సీతమ్మ కనబడుతుంది. సముద్రానికి 100 యోజనాల దూరంలో లంక ఉంది అని సంపాతి చెప్పాడు. అందరూ సముద్ర తీరానికి చేరుకున్నారు. ఎవడు దాటాలి సముద్రాన్ని? ఏదో యోజనం, అరయోజనం, ఏదో మైలు, 2 మైళ్ళు అనుకుంటే బాగుండేది. యోజనం అంటే 12 కిలోమీటర్లు, 100 యోజనాలంటే 1200 కిలోమీటర్ల సముద్ర ప్రాంతాన్ని ఎవడు దాటిపోతాడు? ఉన్నవారందరిలో నాయకుడు జాంబవంతుడు. ఈ గ్రూపుకి ఎవరు నాయకుడు అంటే జాంబవంతుడు చైర్మన్, అంగదుడు ప్రెసిడెంట్, హనుమంతుడు కన్వీనర్. నా మాట కాదు, జాంబవాన్ ఎత్ర నేతా స్యాత్ అంగదస్య మహాబల హనుమాంశ్చాపి అధిష్టాత, అంటే కన్వీనర్. ఆ జాంబవంతుడు అన్నాడు, ఇలా మనం సముద్రాన్ని చూసుకుంటూ కూర్చొని ఆలోచిస్తుంటే ఏ పని కాదు, మనకు దాడ తెలిసింది, సీత ఎక్కడుందో, అక్కడికి ఎలా పోవాలో ఆలోచించండి. 100 యోజనాలు ఉంది, వెళ్ళటం కష్టమే సాధనం, కానీ అంత మాత్రాన నిరుత్సాహం చెందవద్దు. ఇందరు ఉన్నారు కదా, మీ శక్తి చెప్పండి ఎంతో, మొత్తం పోలేరా? కొంత పోయినా లాభం లేదు కదా, కానీ ఎంత వెళ్ళగలరు? మీలో ఒక్కొక్కరు మీ శక్తిని చెప్పండి అని జాంబవంతుడు అడిగితే ఒకడు 10 యోజనాలు, ఒకడు 20, ఒకడు 30, ఒకడు 40, ఒకడు 50, ఇది 60, 70, 80, చివరికి జాంబవంతుడు నేను 90 పోతానన్నాడు. అప్పటికీ ఆయనే ఎక్కువ. అయితే నా బలం ఇంతే కాదు, నేను యవ్వనంలో ఉన్నప్పుడు, అంటే ఎప్పుడు? వామనావతారం ఇప్పుడు చాలా దగ్గరే. త్రివిక్రముడు తన పాదాన్ని 3 లోకాలు వ్యాపింపచేసినప్పుడు అతని విజయయాత్రను చాటింపు చేస్తూ అతని పాదం చుట్టూ 3 ప్రదక్షిణ చేశాడు. ఎంత అర్థమైంది కదా, అఖిలాండ కోటి బ్రహ్మాండాల చుట్టూ 3 సార్లు తిరిగాడు, పోయి 3 లోకాల చుట్టూ తిరిగాడు. నా బలం అది. ఇప్పుడు వృద్ధుణ్ణి అయ్యాను, ఎందుకంటే ఒక 24 మహాయుగాలు గడిచాయి. మహాయుగం అంటే నాలుగు యుగాలు, 24 4 అంటే 96 యుగాలు ఆయన వయస్సు. అంతవాడు ఎవడు లేడు. అప్పుడు నా బలం చాలా ఉండేది, వృద్ధుణ్ణి అయ్యాను, 90 వెళ్ళగలను, పని కాదు కదా. ఇంకెవరైనా ఉన్నారా? అంగదుడు, నేను 100 వెళ్ళగలను అన్నాడు. సంతోషమే, కానీ మళ్ళీ రాగలనా లేదా అని డౌట్ అన్నాడు. అర్థమైందా? 100 పోవడమే కదా, మరి 100 రావద్దు అంటే ఏమర్థం? 200 యోజనాలు ఎగరగలిగితేనే పని అవుతుంది. 10 వెళ్ళిన వాడికి నువ్వు వెళ్ళి సమానమే కదా. వెళ్ళలేడు వాడు వెళితే రాలేడు, మనకి అవసరం వెళ్ళి రావాలి. అంటే జాంబవంతుడు అంటాడు, అంగదా నీవు మాకు లీడరువు, నాయకుడవు, యువరాజు, లీడర్ పని చేయకూడదు, చేయించాలి కదా. మనం చూస్తున్నాం కదా, లీడర్ ఎప్పుడు పని చేయదు. చేస్తానన్నా మనం మన ఎవరం అయినో చేయనీయం కదా. పని చెప్పాలి, ఎలా పని జరపాలో దగ్గరుండి పర్యవేక్షించాలి తప్ప ఆయన చేయకూడదు. స్వామి కళత్రవత్ రక్ష్య, ప్రభువు మనం మన భార్యను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో ప్రభువును కూడా అంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీరు పని మాకు చెప్పాలి తప్ప మీరు పోకూడదు, మీరు పోకూడదు, మీరెవరు పోలేరు. మళ్ళీ కథ మొదటికి వచ్చింది, ఏం చేద్దాం? మళ్ళీ ఒకటే దారి ప్రాయోపదేశం. ఎందుకంటే ఇన్నాళ్ళు తిరిగి 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 ఇప్పుడు పోయి సిద్ధ మాకు దొరకలేదని చెప్తే ఆ సుగ్రీవుడు అసలే మహానుభావుడు. ఏమంటాం ఆయన? మనం సుగ్రీవాజ్ఞ అంటాం కదా, ఆంధ్రాన్ని చిరచ్ఛేదం, అక్కడ ఎందుకు కావాలి, ఇక్కడే తద్దాం అని బాధపడుతుంటే జాంబవంతుడు నవ్వి, మనం అందరం మాట్లాడుతున్నాం కానీ ఇందులో ఒక ఆయన మాట మనకు వినరావటం లేదు, ఆయన ఎక్కడన్నా ఉన్నాడా చూడండి. ఎవరైనా మన హీరో కనపడటం లేదు, హనుమంతుడు ఎక్కడా కనపడలేదు, ఆయన మాట వినపడలేదు. చూస్తే ఏకాంత మాత్రిత్య సుఖోపవిష్టం, ఎక్కడో ఒంటిగా కూర్చున్నాడు మూలకు, ఆనందంగా రాముని ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. ఆయనకి పేచి తంటారే తెలియదు, అక్కడున్నాడు. అతన్ని పట్టుకుంటే పని అవుతుంది, పెడదాం పదండి. అందరూ కలిసి అతని దగ్గరికి వెళ్ళి విషయాన్ని వివరించి అతని పూర్వకథను చెప్పారు. నాయన నీ అంత బలవంతుడెవడు లేడు, కానీ చెప్పేదాకా నీకు నీ బలం తెలియదు, దేవతల శాపం ఉంది, వాడు పుట్టగానే సూర్యుడిని మింగుతామన్నాడు. ఇంకేం చేస్తాం? మరి అవసరం వచ్చింది మహానుభావ, బయలుదేరు. అతను తన శరీరాన్ని పెంచాడు, తప్పకుండా వెళ్తాను అని పర్వతాన్ని అధిరోహించి లంకకు వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. ఇంతవరకు కిష్కింధాకాండ గాథ, ఇక్కడి నుంచి సుందరకాండ ప్రారంభం అవుతుంది. సుందరకాండ ప్రారంభ శ్లోకం మన చెప్పాననుకుంటా, జ్ఞాపకం ఉందనుకుంటాను. తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్శనః ఏష పదమన్వేష్టుం చరణాచరితే పతి. శబ్దం అర్థం మాత్రం చూసుకుంటే ఆ తరువాత రావణ నీతాయాః, రావణాసురుని చేత హరించబడిన సీత జాడను తెలుసుకోవటానికి హనుమంతుడు సంకల్పించాడు. ఎలా? చారణాచరితే పది, చారణుడు సంచరించేటువంటి ఆకాశ మార్గంలో, చారణుడు సంచరించే ఆకాశ మార్గంలో సీతమ్మ జాడను వెతకటానికి హనుమంతుడు కోరుకున్నాడు, సంకల్పించాడు. మనం మన చెప్తున్నాం, వాల్మీకి విషయ ప్రాధాన్యాన్ని చెప్పదలుచుకున్నప్పుడు తకారంతో మొదలు పెడతాడు అని చెప్పాం మన అందరూ మహానుభావుడి జ్ఞాపకం ఉంటుంటుంది. తతో రావణ నీతాయ అని మొదలు పెట్టాడు. ఈ శ్లోకంలోని చమత్కారం ఏమిటంటే, గాయత్రి మంత్రం యొక్క 13వ అక్షరం వ అనేది రావణనీతాయ. ఇందులో 13వ అక్షరం వకారాన్ని చెప్పాడు. రామాయణం మొత్తం 24,000 శ్లోకాలు. గాయత్రి మంత్రం చతుర్విపుంసత్యక్షరా త్రిపదా షట్కుక్షిహి అని మనం చెప్తాం. సంధ్యావందనం చేసుకునే వాళ్లకు ఈ విషయం తెలిసి ఉంటుంది. 24 అక్షరాలు గాయత్రి మంత్రం, 24,000 రామాయణ శ్లోకాలు. అంటే గాయత్రి మంత్రంతో రామాయణాన్ని బంధించాడు. ప్రక్షిప్తాలేవి లేకుండా కాపాడటానికి సీల్ చేశాడు రామాయణాన్ని వాల్మీకి. 1000 శ్లోకాలు కాగానే గాయత్రి మంత్రం అక్షరం రావాలి. రాలేదు, మనం ఏదో కష్ట హస్త ప్రక్షేపం చేశామన్నమాట. అందులో వ అనేటువంటి 13వ అక్షరం ఇందులో నిక్షిప్తం చేశారు. చెరసాలలో ఉన్న వారి విముక్తికి, మందులకు లొంగని దీర్ఘవ్యాధి తగ్గటానికి ఈ శ్లోకాన్ని రోజు పారాయణం చేసుకోమని చెప్తారు స్కాంద పురాణంలోని ఉమా సంహితలో. ఆ పరంగా ఈ శ్లోకం చాలా గొప్పది. ఇక మనకు కావలసిన వాచ్యార్థం కాకుండా వ్యంగ్యార్థానికి వెళితే, నిన్నామన్నా మనం చెప్పుకున్నాం, రావణాసురుడు అంటే మనస్సని, సీత అంటే జీవుడు అని కదా. రావణ నీతాయా సీతాయా, మనస్సు చేత తీసుకుని పోబడిన జీవుని యొక్క మార్గాన్ని వెనకటానికి ఆచార్యుడు గురువు గారు సంకల్పించారు. గురువు గారి సంకల్పం చాలు, మనమైతే ప్రయత్నం చేయాలి. మహానుభావులకు ఓ పేరుంటుంది, చాలా మంది పెద్దలు వినే ఉంటారు, సత్య సంకల్పుడు అని పేరు పెద్దలకు. పరమాత్మను ఏమంటాం మనం, సత్యకామ సత్య సంకల్ప. అతని కోరిక సత్యమే, అతని సంకల్పం సత్యమే. గురువు గారు వీడు బాగుపడాలి అని మన గురించి సంకల్పించుకుంటే చాలు, మనం బాగుపడతాం. అందుకే ఒక మహానుభావుడు చెప్తాడు, మహాత్మభిహి మాం అవలోక్యతాం నయా. మహానుభావ స్వామి, మహానుభావుల దృష్టిలో మేము పడేలా చెయ్యి. భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం, స్వామి నువ్వు చూడు కాదు, నిన్ను చూడాలి కాదు, నీ భక్తులను చూడాలి కాదు, నీ భక్తుల దృష్టిలో మేం పడేలా చూడు. ఒక మహానుభావుని దృష్టి మన మీద పడితే మన స్వరూపము స్వభావం మొత్తం మారుతుంది. ఒక మహానుభావుడు మనను తనవాడు అనుకుంటే మనకే బాధలు రావు. ఒక దుర్మార్గుడు మనను తనవాడు అనుకుంటే ఏ మేలు అడగదు. ఎగ్జాంపుల్ కావాలే, ధృతరాష్ట్రుడు కౌరవులను మామకాహ అన్నాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాహ, కౌరవులు నా వాళ్ళు అన్నాడు త్వరపడు ధృతరాష్ట్రుడు. ఒకరే మిగిలాడండి. అదే కృష్ణ పరమాత్మ, మమ ప్రాణాహి పాండవ, పాండవులు నా ప్రాణము అన్నాడు. ఒకడనా పోయాడా? మన బలం కాదు, మన శక్తి కాదు, మన ప్రయత్నం మన సామర్థ్యం కాదు. ఒక మహానుభావుడు మనను తనవాడు అనుకోగలిగితే చాలు. దీన్ని సాంప్రదాయంలో యద్వా భాగవతాభిమాన వసతి అంటాడు. నీవేమీ చేయలేకున్నా పరమాత్మ భక్తుల హృదయంలో రవ్వంత చోటు సంపాదించుకుంటే ఏ తపస్సుతో పని లేదు. అంటే వారు మీ గురించి మాట్లాడతారు, మావాడయ్యా రికమెండేషన్ అండి, వాడు మావాడయ్యా అయిపోయి అన్ని దృఢాలు పోతాయి. మా మనం చూస్తున్నాం కదా, ఒక పెద్ద భక్తుడు ఉన్నాడు, చాలామంది వినుంటారు, ఆయన పేరు యామునాచార్యుల వారు అంటారు. భగవద్ రామానుజుడు సంకల్పించిన గురువు గారు, వారి గురువు గారు రామానుజుడు వారి, చాలా గొప్పవాడు. అతను అంటాడు, పితామహం నాథమునిం విలోక్య ప్రసీద మధుర్తమ చింతయిత్వా. మహానుభావ, నా అడ్రసు నా చదువు నా గొప్పతనం మీకెందుకు, కానీ మా తాతగారి పేరు నాథమునులు, నేను వారికి మనవండి. ఆ మాట జ్ఞాపకం చేసుకున్నాను, కాపాడవయ్యా అంటే వారు ఆయనకు భక్తుడు, నాథమునులు స్వామికి ఆంతరంగిక భక్తుడు, నేను ఆయన మనవడయ్యా. ఏమర్థం? పెద్దల దృష్టిలో మనం పడితే చాలు. హనుమంతుడు సీతమ్మ జాడ తెలుసుకోవాలని సంకల్పించాడు, గురువు గారు జీవుణ్ణి బంధించబడిన జీవుని జాడను తెలుసుకోవాలని సంకల్పించాడు. ఆచార్య సంకల్పమే మనకు తరుణోపాయం. సంకల్పించడం ఏమిటయ్యా? సంకల్పించడమే గొప్ప. ఇంతమంది వానరులు అనుకున్నారండి, జాంబోధం అనుకున్నాడా? అంగదుడు, నలుడు, నీరుడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, సుషేనుడు, అందరి జీరో. ఒక్క హనుమంతుడే సంకల్పించగలిగాడు. అలాంటి వాడే మహానుభావుడు. ఆ పని ఎవరు చెయ్యలేరు. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మ వానర సముదగ్ర శిరోగ్రీవ గవాంపతిరివాబకు. హనుమంతుడు సంకల్పించుకున్నటువంటి ఈ పని దుష్కరం, అంటే ఎవరు చేయలేరు. నిష్ప్రతిద్వంద్వం సాటి లేనిది, వాల్మీకి భావాన్ని కూడా చెప్పటానికి చదవగానే మనకు భావం అర్థమయ్యి పదాలు పడేస్తాడు. చదవండి, దుష్కరం నిష్ప్రతిద్వంద్వం, ఇది ఆయన స్వభావం కాదు, కావాలని వాడాడు. చికీరిషన్ కర్మ వానర సముదగ్ర శిరోగ్రీవ. చదువుతుంటే మన ముఖం ముక్కు నోరు అన్ని వంకరించే తిరుగుతాయి. అమ్మ బాబోయ్, ఇంత కష్టమా అనుకుంటాం. ఇలాంటి పని చెయ్యాలనుకొని గవాంపతి అంటాడు, అంటే వృషభరాజు. మనం ఆబోతు అంటాం కదా, వృషభరాజులాగా ప్రకాశించాడు. అదేం పోలిక? హనుమంతుణ్ణి వృషభరాజు అంటారా? అనొద్దా? నిన్న చెప్పాను, జ్ఞాపకం ఉందా? చత్వారి శృంగాత్రయో అస్య పాదాద్వే శీర్షే సప్తహస్తాసో అస్య త్రిధా బద్ధో వృషభో రోరవీతి మహాదేవో మత్యాగుం ఆవివేశ. ఎవరండి హనుమంతుడు? తెలుసా? రుద్రాంశ సంజాతుడు కదా, అవునా? మరి ఆయన వాహనం ఏంటి? నందికేశ్వరుడు కదా. ఆయన ఎవరు? వృషభరాజేనా? కాసేపు వాహనాన్ని గుర్తు చేసుకున్నాను. ఇది సులభంగా అర్థమయ్యే మాట, అసలు మాటది కాదు. సంస్కృతంలో గోశబ్దానికి 16 అర్థాలు ఉన్నాయి. స్వర్గ, ఇషు, పటు, వాకు, వజ్ర, గృణి, నేత్ర, అంబు, ఉష్ణిషు, ఇవన్నీ గోశబ్దానికి అర్థం. సరే మనం చెప్పుకోలేమనుకోండి, ఒక వాక్కు చెప్పుకుందాం. గోవు అంటే వాక్కు. మనకు భాగవతంలో గోవర్ధనం అని వస్తుంది, చాలా మంది వినుంటారు. కృష్ణ పరమాత్మ గోవర్ధనాన్ని ఎత్తాడు. ఏంటి అర్థం? పర్వతాన్ని ఎత్తినందుకు ఉప చెప్పుకోవాలా? అదే చెప్తారా అర్థం? గోవంటే ఏమిటి? వాక్కు. వాక్కును పెంచాడు అంటే వాక్కు మనం అనుకుంటున్న అర్థం కాదురా నాన్న, నేనర్థం వాక్కు. నేనంటే ఏంటండి? బాగా ఆలోచించండి, తెలుసుకోవాలి రహస్యాలు అవి శాస్త్రంలో. నేను అంటే ఏంటి, శరీరమా ఆత్మ? సరే ఆత్మ, మరి శరీరం ఏం చేద్దాం? ఆత్మ అంతర్యామిగా ఉన్న మానవ శరీరాన్ని మనము సామాన్యంగా చెప్పుకునే అర్థం ఏమిటి, నేనంటే ఆత్మ అంతర్యామిగా ఉన్న శరీరాన్ని నేను, ఇది మనకు తెలుసు. కానీ వాస్తవంగా అర్థం ఏమిటి, పరమాత్మ అంతర్యామిగా ఉన్న ఆత్మ అంతర్యామిగా ఉన్న మానవ శరీరాన్ని. మనం మాట్లాడే ప్రతి మాటకు పరమాత్మ దాకా అర్థం చెప్పుకుంటేనే జ్ఞానం. ఈ ఆకారం కానీ ఈ శరీరం కానీ, ఇందులో మనస్సు బుద్ధి అంతఃకరణం చిత్తం ఆత్మ, ఇందులో ఏదైనా పరమాత్మ ప్రవేశం లేకుండా పరమాత్మ దాకా వెళ్లకుండా చెప్పుకుంటే అది వ్యర్థం. భగవంతుణ్ణి ప్రతిపాదించని శాస్త్రం వ్యర్థం. భగవంతుని దాకా అర్థం చెప్పుకొని ఏ విషయమైనా వ్యర్థం. ప్రతి వాక్కు అక్కడి దాకా వెళ్ళాలి. ఎవరి దాకా? పరమాత్మ దగ్గర దాకా వెళ్ళాలి. గోవర్ధనం, వాక్కును పెంచేది. వాక్కును పెంచడమేంటి అంటే వాక్కు మీరు చెప్పుకునేటువంటి అర్థాన్ని మరికాస్త పెంచారు. అదేమిటి అంటే, నేనంటే ఆత్మలోపం శరీరం కాదురా నాన్న, పరమాత్మ అంతర్యామిగా ఉన్న ఆత్మలోపల ఉన్న మానవ శరీరం, ఇది వర్ధనం. ఈ గోవర్ధనాన్ని ఎత్తాడు. అర్థం దేనికి? గోవర్ధనం, ఇంతే అర్థం. దాన్ని ఎత్తుట పరమాత్మ అంతర్యామిగా ఉన్న ఆత్మలోపల ఉన్న శరీరం అని చెప్పుకునే మాట గోవర్ధనం. దాన్ని ఎత్తుట ఆ పరమాత్మ మనస్సులో ఎవరుంటారు ప్రపంచంలో? అందరికంటే ఎవరు గొప్పవారు? ఏం చెప్తామండి? భూమి చాలా గొప్పది కదా, మనందరినీ మోస్తున్నది. ఆ భూమిని పర్వతాలు మోస్తుంది కదా, పర్వతం గొప్పదే కదా. పుష్పం చెప్తున్నాను, ఆ పర్వతాన్ని స్వామి పరమాత్మ కృష్ణుడు మోసాడు. పర్వతం కంటే స్వామి గొప్పవాడు. అంత పెద్ద స్వామిని హృదయంలో మనం పెట్టుకున్నాం. ఎవరు గొప్పవాడు ఇప్పుడు? భక్తుడా భగవంతుడే? అవునండి, అంత పెద్ద మన హృదయంలో ఉన్నాడండి. ఇది ఎత్తుట. భగవంతుణ్ణి కూడా పరమాత్మ అంతర్యామిగా ఉన్న, జీవాత్మ అంతర్యామిగా ఉన్న శరీరం అని చెప్పుకునేటువంటి అర్థంలో మానవ శరీరంలోని ఆత్మలో అంతర్యామిగా ఉన్న పరమాత్మను తన హృదయంలో అంతర్యామిగా చేసుకునేటువంటి భక్తుడు అని చెప్పుట గోవర్ధనాన్ని ఎత్తుట. ప్రతి సంఘటన, ప్రతి కథ, ప్రతి పదం ఇంత దూరం వెళ్ళిన నాడే ఋషి హృదయం తెలుస్తుంది మనకు. ఏదో ఇంద్రుడు రాళ్ళు కురిపించాడు, ఈయన గోతం ఎత్తాడు, మనం చప్పట్లు పెట్టాం, తెల్లారి జీరో. ఇది ఏ ఋషి పని కాదు. ఋషి అంటే తత్వం చెప్తాడు, సూక్ష్మమైన అర్థం చెప్తాడు. ఆ రీతిలో ఇక్కడ కూడా గవాంపతి, గోష్పతి, గీష్పతి అంటే వాక్పతి. ఎవరు వాక్పతి? చెప్పున్నాం కదా వృషభమని. అలాగే ఆచార్యుడు గురువు గారు వాక్కు పతి. ఈ మహానుభావుడు అత వైడూర్య వర్ణేషు శాద్బలేషు మహాబల ధీర శరీర కల్పేషు విచచార యథాసుఖం. ఈ మహానుభావుడు పర్వతమెక్కి సముద్రాన్ని దాటి లంకకు వెళతానని చెప్పిన మహానుభావుడు పర్వతం దిగాడు, ఎక్కి దాటలేదు. వైడూర్యవర్ణేషు శాద్బలేషు అంటే వైడూర్యం కొంచెం ఆకుపచ్చ, కొంచెం నలుపు రంగు ఉంటుంది కదా, మన నాసు అంటాం చూడండి, నీళ్ళలో ఉంటుందే ఆ రంగు. అలాంటి రంగు గల నీరుతో వ్యాపించి ఉన్న ఏదో గడ్డి పరకలు పైరు లాంటివి ఉంటాయి కొన్ని, తుంగ అంటే అనుకునండి. ఇవన్నీ ఉన్నటువంటి సలిల కలిపేటు నీరు కాదు, నీరుతో సమానంగా కనబడేటువంటి సముద్ర తీర ప్రాంత వనములో సంచరించాడు. ధీర సలిల కల్పేషు విచచార, నీటి లాంటి ప్రదేశములో సంచరించాడు. ఎవరు? ధీర, ధీరుడు. ఎందుకు ఈ పదం? 100 యోజనాల సముద్రాన్ని అవలీలగా దాటి లంకకు వెళ్లి సీతమ్మను చూచి వస్తానని చెప్పిన మహానుభావుడికి సముద్రం ఒడ్డున ఉన్న నీరు అంటుతున్న తుంగ లాంటి గడ్డి లాంటి ఒక తృణ విశేషం వ్యాపించి ఉన్న తీర భూమిలో సంచరించడానికి ధీరత్వం కావాలా? కావాలండి. అయినా పర్వతాన్నెక్కి దాటబయ్యా అంటే నీచ దూకుతానంటావేంటి? సరిపోతుందా? ఏమో మనకేం తెలియదు. పోనీ ఇంతేనా, ఇంకేమైనా ఉందా అంటే ఈ మహానుభావుడు ఏం చేశాడు? ద్విజాన్ విత్రాశయన్ ధీమాన్ పురసా పాదపాన్ హరన్ మృగాంశ సుబహూ నిఘ్నన్ ప్రవృద్ధ యువ కేసరి. హనుమంతుని కృత్యాన్ని వాల్మీకి పరవశంతో చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడు హనుమంతుడు? ద్విజాన్ విత్రాశయన్, ద్విజములంటే పక్షులు, పక్షులను బెదిరిస్తూ పురసా పాదపాన్ హరన్ వక్షస్థలంతో చెట్లను కూరుస్తూ మృగాంశ సుబహూ నిఘ్నన్ చాలా మృగములను చంపుచు. ఎలా? ప్రవృద్ధ ఇవ కేసరి, ఉప్పొంగిన సింహంలాగా, ఉప్పొంగిన సింహంలాగా మృగాలను చంపుతున్నాడు. వక్షస్థలంతో చెట్లను కూరుస్తున్నాడు, తన గర్జనతో పక్షులను బెదిరిస్తున్నాడు. ఎందుకండి వర్ణన ఇది? సముద్ర దాటాన్ని వర్ణించరాదు? ఇదేం వర్ణన అండి? మనకేం అర్థం కాదు కదా. హనుమంతుడంటే ఏం చెప్పాం మనం? ఆచార్యుడు అన్నాం. ఆచార్యుడు ఏం చేయాలి? మన దగ్గరికి రావాలి. మనం ఎక్కడున్నాం? సంసారంలో ఉన్నాం, అంటే సముద్రం మధ్యలో ఉన్నాం. మరి ఆయన ఎక్కడికి రావాలి? ఇక్కడికి రావాలి కదా, రావద్దా సంసారానికి? ఆయనే రావాలి, ఆయన సముద్రంలోకే రావాలి. కానీ మనం సముద్రంలో ఉన్న నీరును నీరనుకుంటున్నాం, జలం అనుకుంటున్నాం, ఇంకొంచెం రోజుకి పోతే సారం అనుకుంటున్నాం, సుఖం అనుకుంటున్నాం, ఆనందం అనుకుంటున్నాం, భోగం అనుకుంటున్నాం. గురువు గారు వస్తే మాత్రం ఇవన్నీ ఆభాసాలు, సలిల కల్పములు. నీరు లాంటివి నీరు కాదు, సుఖము లాంటిది సుఖం కాదు. న్యాయంగా మనము ఒక్కసారి ఆలోచించుకోండి, సుఖం కలిగే పని ఏమైనా చేస్తున్నామా? ఏదైనా కలిగిన దుఃఖాన్ని పోగొట్టుకుంటున్నామా, సుఖం కలిగించుకుంటున్నామా చెప్పండి. దత్తయింది, నీళ్లు తాగాం, బా హాయిగా ఉంది అంటున్నాం, ఇది సుఖమా దుఃఖం పోవటమా? ఆలోచించారా? దాహం అంటున్నాం, దప్పిన ఏమంటారండి? దాహం అంటే ఏమిటి? మంట, మంటకుడు నీళ్లు పోసాం, నీళ్లు పోస్తే ఏమైంది? మంట పోయింది, బాధ పోయింది, సుఖం కలగలేదు. మనం చేసిన పని ఏమిటి? బాధను తొలగించుకునే ప్రయత్నం చేశాం, కానీ ఆనందం ఎక్కడుంది? బాధ పోవడమే ఆనందమా? ఒప్పుకోం కదా. బాధ పోవడం వేరు, ఆనందం కలగటం వేరు. అలాగే ఆకలి అయింది, బాగా తిన్నాం, ఆకలి పోయింది, అది మంటే కదా. ఆకలి మంటే, దప్పి మంటే, దురద కలిగింది, కజం గీక్కున్నాం, ఆహా అంటున్నాం, హాయ్ అయింది. లోపల ఉండేటువంటి రక్త ప్రసారంలోని వైషమ్యాన్ని బట్టి చర్మానికి, రోమములకు, లోపల ఉండేటువంటి రక్తములకు పరస్పర సామ్యాన్ని తొలగించడానికి కాస్త రాస్తే మళ్ళీవి సర్దుకుంటున్నాయి. అన్ని పనులు బాధపోవటమే కదా. కలిగినటువంటి కండూచిని తొలగించే పని తప్ప న్యాయంగా సుఖం ఏదైనా ఉందా మనకు? కురువం కురువను దుఃఖ ప్రతీకారం సుఖమితి మన్యతే అంటుంది శాస్త్రం. దుఃఖాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తూ సుఖం పొందుతున్నాం అంటుంది. ఇదంత సుఖమేనా? కాదు కదా. కాబట్టి సుఖము లాంటిది, మనము దీన్ని సుఖం అంటాం, పెద్దలు సుఖము లాంటిది అంటారు. హనుమంతుడు సలిల కల్పేషు నీటి లాంటి, నీటి వంటి అంటే అది నీరు కాదని తెలుసు. సంసారంలో వెళ్ళలేదు, సంసారానికి అడగ అసలు ముందున్నాడు, అక్కడికి కొన్ని ప్రభావం పడుతున్నది, కొంచెం జాగ్రత్త దూరంగానే ఉండాలి. అమ్మ బాబాయ్ వద్దు, ఇవి నీరు లాంటివి. సంసారంలో ఏముంటాయి? ఒడ్డున ఏముంటాయి? సముద్రం ఒడ్డున చాలా జాగ్రత్తగా వినాలి, బాగా గుర్తుంచుకోవాలి. తత్వం రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ తత్వం కేవలం కథ వింటాం బాగుంది అనుకుంటే వాళ్ల ప్రయత్నం వ్యర్థమవుతుంది. ఋషులు రాచారు కదా, ఇదో మనలాగా ఇప్పటి సినిమా కథలు కావు. సంసారంలో ఏముంటుంది? సముద్రం ఒడ్డున ఏముంటాయి? పక్షులు ఉంటాయి, చెట్లు ఉంటాయి, మృగాలు ఉంటాయి కదా, అవునా? హనుమంతుడు ఏం చేశాడు? పక్షులను బెదిరించాడు, చెట్లను కూల్చాడు, మృగాలను చంపాడు. ఇది గొప్పతనమా? దీన్ని వర్ణించాలా? అసలు ఇవేమిటి అని. ద్విజములంటే ఏమిటి? పక్షులు అంటే ఏమిటి? రెంటి వలన పుట్టినాయి. శబ్ద మర్యాదను పాటించండి. ద్విజ, ద్వి అంటే రెండు, జ అంటే పుట్టుట. రెంటి వలన పుట్టే వాటిని బెదిరించాడు. మనకు దంటలు ఉన్నాయి తెలుసా? సుఖ దుఃఖములు, మానావమానములు, జయాపజయములు, శీతోష్ణములు, ఇవన్నీ దంటలు. చదువు రెంటి వలన కలిగేవేమిటి? మానం అంటే గౌరవం వల్ల సంతోషం, అవమానం వల్ల దుఃఖం, సుఖం వల్ల సంతోషం, దుఃఖం వల్ల బాధ. చదువు లాభ నష్టం, దరిద్రం ఐశ్వర్యం, ఇవన్నీ దంటలు. ఇదే అంటాడు గీతలో, మాత్రా స్పరిశాత్తుక ఉంటేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయిన నిత్యం కాంతి తీక్షస్వభారత. అంత చక్కని మాట అన్నాడు వ్యాసుడు. ఆగమాపాయిన, అవన్నీ వచ్చిపోయేవిరా, ఎందుకు తెలుసో వాడి కోసం? ఏది ఉండదు. ఇవాళ దుఃఖం వస్తుంది, సాయంత్రికి పోతుంది. పెరుగుట పొరుగుట కొరకే కదా. దుఃఖం వచ్చింది, రేపు సుఖం వస్తుంది, మళ్ళీ పోయి దుఃఖం వచ్చింది. అమావాస్య కృష్ణపక్షం 15 రోజులు, శుక్లపక్షం 15 రోజులు, వెన్నెల కొంతకాలం, చెడు కొంతకాలం. ఇది పేరే ఆగమాపాయిన, ఆగమ అపాయిన, వచ్చేవి పోయేవి, ఇవే దంటలు. దంటల వల్ల రాగద్వేషాలు ఉన్నాయి. ఇవి దంటే చూదుఖాలు దంటే ఇవి ద్వి జ. దంటల వల్ల కలిగేటువంటి భావాలను మనం పోగొట్టలేం. గురువు గారి సంకల్పం ఉంటే పోతాయి. ప్రథమంగా ద్విజాన్ విత్రాశయం, దంటల వల్ల కలిగేటువంటి భావాలను బెదిరించాడు. పురస పాదపాన్ హరన్, పాదపం అంటే ఏంటి? మనకు తెలిసి చెట్లు కదా. ఎందుకు? పాదైకి పీయతే, వేర్లతో నీళ్లు తాగుతాయి. తమకు కావలసిన ఆహారాన్ని వేళ్లతో తీసుకునే వాటిని పాదపములు అంటారు. మనందరం కూడా పాదపములు. ఎందుకు? పాదం అంటే ఏమిటి? వేరు. వేరంటే ఏమిటి? మూలం. దేనికి మూలం? మన జన్మకు మూలమేమిటి? మనం మనముగా పుట్టడానికి మూలమేమిటి? మన కర్మ, మన సంస్కారం, మన వాసన కదా. పుట్టినంత మాత్రాన మనం మంచివాళ్ళమా చెడ్డవాళ్ళమా? కొన్నాళ్లకు వాడు మంచివాడండి, ఏం చూసి? వాడి కర్మను చూసి. పుట్టిన వెంటనే పసిపాప ఆకలి తల్లి యొక్క తనుబాల కోసం అరువులు తాస్తుంది. ఆకలైతే పాలు తాగాలని వాడికి ఎవడు చెప్పాడు? ఆ పాప ఎవడు చెప్పాడు? తల్లి తన తరపు జ్ఞాపకం లేదా, పిల్లవాడు పుట్టగానే, పాప పుట్టగానే పట్టవాళ్ళు అందరూ ఏం చేస్తారు, వీడు ఆరోగ్యంగా ఉన్నాడా లేదా పరిశీలిస్తారు కదా. అంటే ఏంటి ఆరోగ్యంగా ఉన్నట్టు గుర్తేంటి, పుట్టగానే ఏడు అని, అవునా? ఏడిస్తే ఆరోగ్యం ఉండదు. పొరపాటున వాడు ఏడవలేదు, మనం ఏం చేస్తాం పచ్చ నుండి మనకి కాస్త గిల్లి కాస్త గిచ్చి ఏదో చేసి ఏడిపిస్తాం. తెలుసా ఎందుకో, అన్నా నువ్వు పుట్టింది ఇందుకే రా, ఎందుకు ఏడవటానికి, నువ్వు ఏడవా పక్కన మేము ఉన్నాం ఏం చేయడానికి ఏడిపిస్తుంది, అవునా? ఆకలి అయితే ఏడు రాని ఎవడు చెప్పాడు, పాలు తాగగానే నోరు మూసుకోమని ఎవడు చెప్పాడు, పాలు తాగితే ఆకలి పోతుందని ఎవడు చెప్పాడు, ఇవన్నీ పూర్వజన్మ సంస్కార ఫలితం. మరి మనం పాదవమలం కదా, అర్థమైందా? సంస్కారం వల్ల వచ్చేటువంటి భావాలు పాదపములు, అవి మనం పోగొట్టుకోలేము, గురువు గారు పోగొడతాడు. ఎలా? ఉరస వక్షస్థలం, అక్కడేముంటుంది హృదయం, అందులేముంటుంది సంకల్పం. గురువు గారి సంకల్పంతో మన పూర్వజన్మ కర్మల వలన కలిగిన సంస్కారంతో ఏర్పడే వికారాలను పోగొడుతూ పై మాట మాత్రం ఉరసా పాద పానుహరణి, ఎక్కడా పొంతన కనపడదు. గురువు గారు చెప్పకుంటే మనకి ఈ అర్థాలు వంద జన్మలు తపస్సు చేసినా దొరకవు. మరొకటి ఏమిటి, మృగాంశ్చ సుబహూన్ నిఘ్నన్, తరువాతి మాట చాలా మృగాలను చంపుతూ. ఇదేం పని హనుమంతుడికి అనుకుంటాం కదా, మృగములు అంటే ఏమిటి, మృగ యతి వెతికేది, మనం వెతికేది దేంతో, ఆశను మృగము అంటారు. ఒక ఇల్లు అయింది ఇంకో ఇల్లులా వస్తుంది, ఒకరిని బాగా ఏడిపించాం ఇంకో ఇద్దరు ఏడిపించాలి కదా, ఎవడు ఉంటాడు ఎగుతాం కదా, అది ఏమిటి ఆశ, మృగం అంటే ఆశ. గురువు ఏం చేస్తాడు, శ్రీతోట సుఖ దుఃఖాల వల్ల కలిగేటువంటి వికారాలను తొలగిస్తాడు. పూర్వ జన్మ కర్మ జన్య సంస్కారం వల్ల వచ్చినటువంటి అన్ని భావాలను దూరం చేస్తాడు కదా, అన్ని ఆశలను పోగొడతాడు. ఎలాగా, ప్రవృద్ధ ఇవ కేసరి, సింహంలాగా. కేసరి అంటే సింహం, సింహం ఇవన్నీ చేస్తుందా, మన గురుగారు కావాలి కదా, గురుగారు కేసరేనా, ఆయన కూడా కేసరి. కేసరి అంటే సంస్కృతంలో క శబ్దానికి అర్థం బ్రహ్మ పరమాత్మ, కే పరమాత్మ ఎందు బ్రహ్మ ఎందు సరి చెరించేవాడు, బ్రహ్మ ఎందు చెరించేవాడు అంటే బ్రహ్మచారి. అలా బ్రహ్మచారిగా ఉండేవాడు పరమాత్మ ఎందే సంచరించేవాడు, పరమాత్మ ఎందు రమించేటువంటి గురువు గారు ఏం చేస్తాడు, సంసారంలో సహజంగా కలిగేటువంటి శీతోష్ణ సుఖ దుఃఖాల వల్ల కలిగే వికారాలను పోగొడతాడు, పూర్వ జన్మ కర్మ జన్మ సంస్కారాన్ని తొలగిస్తాడు, ఆశలను దూరం చేస్తాడు. సరిపోయిందా? మరి సుందరకాండలోని అన్ని శ్లోకాలకు ఇలా చెప్పుకుందాం అనుకున్నాం అనుకోండి, ఎన్నేళ్ళు పడుతుందో తెలుసు కదా. అంటే రహస్యార్థం ఎలా ఉంటుందో కొద్దిగా సూచించటానికి ఒకటి రెండు శ్లోకాలు చెప్పుకున్నాం, అన్ని ఇలా చెప్పలేం కదా. ఒక సుందరకాండ 40 రోజులు టైం ఇస్తే కొద్దిగా చెప్పుకొని, మనం అదిలో పూర్తి కాదు కొంచెం చెప్పుకొని సంతోషిద్దాం, చూద్దాం ఎప్పుడైనా. ఇప్పుడు మరి కాస్త ముందరికి వెళదాం. హనుమంతుడు సముద్రాన్ని దాటడానికి చేసినటువంటి ప్రయత్నంలో తనను తాను బాగా పెరిగి పర్వతాన్ని ఎక్కడ బాగా దూకాలి కదా, దూరంగా వెళ్ళాలంటే బాగా ఒత్తాలి, తన పాద పాదాలను గట్టిగా వచ్చాడు. పర్వతాన్ని 4-5 సార్లు హనుమంతుడు వచ్చాడు. ఒకసారి ఒత్తితే పర్వతం వణికింది, చచాల అచల అంటాడు. పర్వతాన్ని ఏమంటారు, అచలము అంటారు కదా, అంటే కదలనిది, కదలని పర్వతము కూడా కదిలింది. 2వ సారి ఒత్తితే అందులో నుంచి నీళ్లు జలం స్రవించింది, మూడోసారి వచ్చితే అందులో గుహలో దాగి ఉన్నటువంటి మృగాలు బయటికి వచ్చాయి. మరి కాస్త నాలుగోసారి వచ్చితే పర్వతాల గుహలకు బండల భజన సందులు ఉంటాయే, అందులో నుంచి విడదర్పాలు బయటకు వచ్చాయి. ఐదోసారి మరి కాస్త వచ్చితే విద్యాధరుల జంటలు పర్వతం పాడైపోతున్నదని భయపడి బయటకు వచ్చాయి. ఐదు సార్లు పర్వతాన్ని పీడించాడు హనుమంతుడు. అతని దివ్య రూపంతో ఇంత పెద్ద పర్వతం ఏమైంది? ఒడిసిపోయింది. తెలుసా ఏమిటో? మన శరీరమే పెద్ద పర్వతం కదా. పర్వతం మీద తానున్నాడు హనుమంతుడు వర్ణించాడు వాల్మీకి. పర్వతం మీద తానున్నాడు తప్ప తానే పర్వతము అనుకుంటాడా హనుమంతుడు? మనం అనుకుంటాం కదా, నేనే ఆత్మను అంటాం. నేనే ఆత్మను, శరీరాన్నే ఆత్మ అనుకుంటాం మనం. శరీరంలో ఆత్మ ఉంటుందా? శరీరమే ఆత్మనా? శరీరంలో ఆత్మ ఉంటుందని జ్ఞాని చెప్తాడు. శరీరమే ఆత్మ అని తక్కువాడు అనుకుంటాడు. హనుమంతుడు నేను పర్వతం మీదున్నాను అన్నాడు. అంటే మనం కూడా ఆత్మ శరీరంలో ఉంది అనుకోవాలి కదా. ఇప్పుడు ఈ శరీరంలో ఏమేమున్నాయి? ఒక్కసారి గురువు గారి పాద స్పర్శ అయితే అచలమైన పర్వతం చెలిస్తుంది. కదలిక లేని శరీరంలో కదలిక వస్తుంది. కదలిక అంటే జడత్వం కాస్త పోయి చైతన్యం వస్తుంది. గురువు గారి పాద స్పర్శతో శరీరానికి చైతన్యం వస్తుంది. రెండోసారి పాదస్పర్శ జరిగితే ఇందులో నుండి నీళ్లు బయటికి వస్తాయి. ఏమంటాం నీళ్ళని సంస్కృతంలో? స్నేహం అంటాం. స్నేహం అంటే చూర్ణాది పిండి భావహేతుర్గుణ స్నేహ. పొడిగా ఉన్నదాన్ని ముద్దగా చేసేదాన్ని స్నేహం అంటాం. బాగా చెప్పాలంటే దూరంగా విడిగా ఉన్నదాన్ని దగ్గరికి చేసే స్నేహం కదా. వాడు నా ఫ్రెండ్ అండి, వాడు నేను విడిచి ఒక్క క్షణం ఉండలేను అంటే ఏమర్థం? విడిగా ఉండటాన్ని కాదని కలిసి ఉంటారు కదా, దీన్ని స్నేహం అంటారు. గురువు గారి పాదస్పర్శ పడితే సంసారం మీద విషయ భోగాల మీద మనకు స్నేహం పోతుంది. మూడోసారి వారి యొక్క పాదస్పర్శ కలిగితే అందులో నుండి మృగాలు బయటకు వస్తాయి. అంటే మనలోని భగవంటు ఏమిటో ఆశలు, అవన్నీ బయటకు వస్తాయి. నాలుగోసారి పాదస్పర్శ కలిగితే అందులో ఉన్న పాములన్నీ బయటకు వస్తాయి. పాములంటే విష సర్పాలు కదా. మనలోని సకల దుష్ట భావాలన్నీ బయటకు వస్తాయి. మనందరం అంత మంచివాళ్ళమేం కాదు కదా. అయితే ఒప్పుకో మంచివాళ్ళం కాదని కదా. మనం ఏకాంతంగా ఉన్నప్పుడు వేటి గురించి ఆలోచిస్తామో పది మందిలో చెప్పగలమండి? ఎందరు చెప్పగలరు? చెప్పడం లేదు అంటే అవన్నీ పాములే కదా కదా. ఆ పాములన్నీ గురువు గారి పాదస్పర్శతో బయటకు వస్తాయి. ఐదవసారి వారి స్పర్శ కలిగితే జంటలన్నీ బయటకు వస్తాయి. విద్యాధరులైన జంటలు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, కామము, ద్వేషము, క్రోధము, లాభము, నష్టము, మానము, అవమానము, వీళ్ళంతా విద్యాధరులే కదా కదా. వీళ్ళ బయటకు వస్తారు. పర్వతాన్ని హనుమంతుడు దాటడానికి చేసినటువంటి ప్రయత్నం వల్ల కలిగిన పర్వతంలోని వికారాన్ని వర్ణిస్తున్న వాల్మీకి గురువు గారి పాదస్పర్శతో మనకు కలిగేటువంటి లాభాన్ని చెప్పాడు. మన మనస్సులో, మన బుద్ధిలో, మన శరీరంలో, మన చిత్తంలో, మన అంతఃకరణంలో ఎలాంటి విషభావాలు, విషమ భావాలు, క్రూర భావాలు, ఆశలు, అత్యాశలు, దురాశలు, లోపాలు, మోహాలు ఇవన్నీ గురువు గారి పాదస్పర్శతో బయటకు వస్తాయి కదా. ఇంత చేసి అప్పుడు చెప్తాడు మహానుభావుడు హనుమంతుడు, నేను బయలుదేరుతున్నాను, లంకకు వెళ్తాను, యథా రాఘవ నిర్ముక్త స్వజన విక్రమ గచ్చేత్ తద్వద్ గమిష్యామి లంకాం రావణ పాలితాం. రాముడు విడిచిన బాణంలాగా నేను లంకకు వెళ్తాను. ఇది ఆచార్య కృత్యం, మన కృత్యం. పని చేసేవాడు నేను పని చేస్తున్నాను అని చెప్పాడనుకోండి, జీరో మార్క్స్ వస్తాయి. మీకు బాగా అర్థం కావాలంటే పోతన భాగవతం చాలా మంది పెద్దలు చదివే ఉంటారు. పలికెడిది భాగవతమట, పలికించడు వాడు రామభద్రుండట. నేను పలుకుతున్నాను, నేను కవిత్వం రాస్తున్నానని పోతన చెప్పలేదు. నారదుడు కూడా నేను రామాయణం చెప్తున్నాను లేదు. సుఖయోగేంద్రుడు కూడా నేను నీకు భాగవతం చెప్తున్నాను లేదు. మా నాన్నగారు చెబుతుంటే విన్నాను, దాన్ని నీకు చెప్తాను. ఎప్పుడూ గురువు గారిని జ్ఞాపకం చేసుకోవాలి, మనవారు చెప్పడానికి వాళ్ళు. రాముడు విడిచిన బాణంలాగా వెళతానంటే శక్తి నాది కాదు, వేగం నాది కాదు, లక్ష్యం నాది కాదు, ఫలం కూడా నాది కాదు. బాణాంత వేగం, బాణం విడిచేవాడు నారిని ఎంత బలంగా లాగితే దాని అంత వేగంగా పోతుంది. అంటే వేగం ఎవరిది? లాగిన వాడి బలాంది వేగం. లక్ష్యం ఎవరిది? ప్రయోగించిన వాడి. దేన్ని కొట్టాలనుకుంటే దాన్ని గురి చేసేవాడు, ప్రయోగించేవాడు. వేగం వాడిదే, లక్ష్యం వాడిదే, ఫలం బాణంటే అది వాడిదే. ఎవడిని చంపాలనుకుంటాడో వాడికి బాణం తగిలితే వాడు వస్తే బాణానికేడి లాభం? వీడికే. అంటే వెళ్ళేది నేను కాదు, వెళ్ళే వేగం నాది కాదు, లక్ష్యం నాది కాదు, ఫలితం నాది కాదు. రాముడు పొమ్మంటే పోతున్నాను, రాముడు చూడవంటే చూస్తున్నాను, రాముడు చెప్పమన్నది చెప్తాను, మళ్ళీ ఏ మాట రాముడికి చెప్తాను. ఎవరికి ఆనందం? రాముడి. నాకే దీన్ని పారతంత్ర్యం అంటారు. ఏ కోశం లేను, అహంకారం లేకుంటేనే దూత ఆచార్యుడు గురువు గారు పని సాధించగలడు. నేను చేస్తున్నానంటే జీరో. గమనించండి, నేను ఇలాగే లంకకు వెళతాను, సీతమ్మను వెతుకుతాను. కనబడితే మంచిది, కనబడకుంటే ఇదే వేగంతో స్వర్గానికి వెళతాను. అక్కడ ఉంటే పట్టుకొస్తాను. స్వర్గంలో కూడా లేకుంటే మళ్ళీ లంకకొచ్చి రావణాసురుడు సీతమ్మను లంకలో ఎక్కడ అతిరహస్యంగా దాచి ఉంచాడేమో మనకు తెలియదు కదా. అందుకే లంకను రావణాసుతో సహా ఎత్తుకొచ్చి రావణ దగ్గర వేస్తాడు, వాడు ఎత్తుకుంటాడు. ఆనయిష్యామి వా లంకాం సముత్పాట్య సరావణం. రావణాసురునితో పాటు లంకను పెగిలించి తీసుకుని వచ్చి రావణ ముందర పడేస్తారు. అలాంటి వాడు కదా ఆయనే. జ్ఞాపకం ఉంది, యుద్ధంలో అక్షరుడు మూర్చిపోతే సంజీవిని చేరా బాబు పంపించి భవతాన్ని తీసుకొచ్చాడు. మరి దూకలేదు, మరి ఏం చేయమంటాను అంటే, శరీరంలో దాగి ఉన్నటువంటి జీవుణ్ణి కనుగొని పరమాత్మ కృత్యాన్ని జీవునికి చెప్పి జీవునిలో మార్పు చేయగలిగితే సంతోషం. పొరపాటున వాడు మారడు, ఆ శరీరంతో పట్టుకొచ్చి దేవుని మీద పడేస్తాడు, వాడే బాగు చేస్తాడు. ఇంతటి ఘోరమైనటువంటి ప్రతిజ్ఞ చేసి మహానుభావుడు సముద్రాన్ని దాటడానికి వారందరికీ చెప్పి మనం కాస్త వేగంగా ముందరికి వెళ్ళాలి కదా. వెళుతుంటే అతని ధైర్యాన్ని, అతని సాహసాన్ని, సంకల్పాన్ని చూచినటువంటి సముద్రుడు ఎంత మహానుభావుడు అండి హనుమంతుడు. రామునికి సాయం చేయటానికి వెళుతున్నాడు. ఎవరండి రాముడు? ఇక్ష్వాకు వంశం వాడు కాదు, కాదు సగర వంశం వాడు కదా. మరి సముద్రం ఎవరు? సముద్రానికి ఏం పేరు? సాగరం అని. సగరుని పుత్రులతో మేము, నేను పెరిగాను అంటే ఆయన సగరుని పుత్రులు సముద్రాన్ని తవ్వారు. తవ్వటం అంటే మన బాటలో పూడిక తీస్తూ ఉంటాం కదా, బావులు నదులు చెరువులు బాగా పుడకపోతే తీసేస్తాడు, తీసి లోతు ఎక్కువైతుంది. సముద్రము లోతు పెంచిన వాడు సగరపుత్రుడు, ఆగాసం చేశాడు దాన్ని, అందుకే దాని పేరు సాగరం. రాముడి వంశము పూర్వీకులతో నేను పెరిగాను. హనుమంతుడు రామునికి దూతగా వెళుతున్నాడు, 100 యోజనాలు వెళుతున్నప్పుడు మరి మధ్య ఏదైనా ఆపద వస్తే నిర్భయస్య భయేసతి, భయం వాడికి లేదు, పని చూస్తే మనకు భయం, ఏమవుతుందో ఏమవుతుందో, మా రామునికి సాయం చేయగలిగితే నేనేమైనా చేయాలి. రామ సముద్రం ఏం చేస్తుంది, సముద్రంలో ఒక పర్వతం ఉంది, ఏమంటారు వాడిని మైనాకుడు అంటారు, మహానుభావుడు హిమవంతుని యొక్క పుత్రుడు. అతన్ని ప్రార్థించాడు, నాయనా నువ్వు బయటివే, హనుమంతుడికి సాయం చేయి, కాస్త విశ్రాంతి తీసుకునేటువంటి అవకాశం కల్పించు, నీకు కూడా సంబంధం ఉంది. ఎవరి హనుమంతుడు, వాయుదేవుని పుత్రుడు, నీవు వాయుదేవులతో కాపాడబడ్డావు, సాయం చేయవయ్యా. సముద్రుడు అడిగితే మైనాకుడు లేచాడు. లేచినటువంటి మైనాకుణ్ణి చూచి హనుమంతుడు విఘ్నోయమితి నిశ్చిత, నాకేదో సముద్రంలో పెద్ద అడ్డొచ్చింది, భయపడలేదు, తన వక్షస్థలం తర్వాత ఒక గుద్దు గుద్దాడు, పర్వతం పొడిపడిపోయింది. అతని బలానికి సాహసానికి మెచ్చిన మైనాకుడు మానవ రూపాన్ని ధరించి, వత్సా నానా, నేను నీ తండ్రికి ఫ్రెండ్ ఉన్రా, నీకు అంకులనవుతాను, నీకు నేను హాని కలిగించేవాడిని కాదు, నీకు మేలు చెయ్యాలని వచ్చాను, నీవు రాముడి కార్యం చేస్తున్నావు, సముద్రుడు సగర వంశంతో ఉద్ధరించబడ్డాడు, నీవు వాయుపుత్రుడవు, నాకు మీ నాన్నగారు మేలు చేశారు, పూర్వం కృతయుగే తాత పర్వత పక్షిణో భవన్, పూర్వకాలము పర్వతాలకు రెక్కలుండేవాడు. ఒక్కసారి ఊహించండి, పక్షుల్లాగా కాకులు పెట్టడం ఇంటి మీద వాళ్తాయి కదా, ఓ పర్వతం ఇంటి మీద వాడింది అనుకోండి, మన పరిస్థితి ఏమిటి ఆలోచించండి. అలా ఉండేటప్పుడు ఇలా పర్వతాలు వచ్చి వారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయని దేవతలందరూ మొరబెట్టుకుంటే ఇంద్రుడు వజ్రాయుధం తీసుకుని రెక్కలు ఖండించాడు పర్వతాలకి. ఇలా మైనాకుణ్ణి కూడా ఖండించబోతే వాయుదేవుడు సాయం చేసి సముద్రంలో పడేశాడు. పూనీళ్ళం పైకి రాలేదని ఇంద్రుడు వెళ్ళిపోయాడు. అంటే మైనాకుడికి రెక్కలు ఉన్నాయి ఇప్పుడు కూడా. సహాయం ఎవరు చేశారు, వాయుదేవుడు చేశారు. హనుమంతుడు ఎవరు, ఆయన కొడుకు. కృతేచ ప్రతికర్తవ్యం ఏక ధర్మ సనాతన, ఉపకారం పొందినవాడు ప్రత్యుపకారం చెయ్యటం సనాతన ధర్మము. కృతజ్ఞత ఉండాలనా కృతజ్ఞత ఉండాలనా, కృతజ్ఞతకు ప్రతీకారం లేదంటాడు, నిష్కృతి లేదట. గోఘ్నే చేయవ సురాపానే తథా పానీయ దూషకే నిష్కృతిని విద్యతే వీర అంటాడు రాముడి మాట. సుగ్రీవుడు సీతలను ఆలస్యం చేస్తే లక్ష్మణస్వామితో రాముడు ఈ మాట చెప్పమంటాడు సుగ్రీవుడికి. ఆవును చంపితే ప్రాయశ్చిత్తం ఉంది. సురాపానం, సుర అంటే మద్యం, మద్యపానం చేస్తే ప్రాయశ్చిత్తం ఉంది. 10 మంది తాగి నీళ్లు కలుషితం చేస్తే ప్రాయశ్చిత్తం ఉంది. కృతజ్ఞే నాస్తి నిష్కృతి, కృతజ్ఞతకు ప్రాయశ్చిత్తం లేదన్న, అంటే అంత పెద్ద పాపం అది. నేను ఆ పాపాన్ని మూటగట్టుకోను, మీ నాన్న మీరుతో నేను బతికి బయటపడ్డాను, నీకు సేవ చేస్తానయ్యా, నా పర్వతం మీద కాసేపు విశ్రమించి, చెట్లున్నాయి, తోటలున్నాయి, కమ్మని పండ్లున్నాయి, చక్కని నీళ్లున్నాయి, పండ్లు తిని నీళ్లు తాగి విశ్రమించి వెళ్ళవయ్యా. మనమైతే ఏం చేస్తాం, ఇంత ఛాన్స్ మళ్ళీ దొరుకుతుందా రెడీ అంటాం కదా. కానీ హనుమంతుడు త్వరతే కార్యకాలోమే అహస్త్యాపి అతివర్తతే ప్రతిజ్ఞాచ మయా దత్త నష్టాతవ్యమిహాంతరే. ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం. వాల్మీకి రచన నైపుణి అంటాం దీన్ని. సంభాషణ పటిమ నాటకీయత అంటాం చూడండి. సహజంగా ఎలా మాట్లాడుకుంటాం, మనకు అర్జెంటుగా పని ఉంది పెడుతున్నాం, కావాల్సిన ఫ్రెండ్ వచ్చాడు, చాలా కాలం చూశాం, వాడు ఎప్పుడూ చూశాం కనపడ, ఆయన మా ఇల్లు పక్కనేనయ్యా, కొంచెం వచ్చి తీదాయిపో అంటాం. వాడు వస్తానా, అర్జెంటుగా పోవాలి, నాయన నాయన ప్లీజురా అర్జెంట్ పని ఉంది, ఏమనుకోకు, వచ్చాను అనుకో, వాళ్ళు వచ్చి వస్తానండి, పట్టుదల పక్కటి తొందర పని పోవాలి అంటాం కదా. అదే అంటున్నాడు ఏంటి బట్ ప్రీతోస్మి కృతమాతిథ్యం, సంతోషించాను, నువ్వు ఆతిథ్యం ఇచ్చావయ్యా, మన్యురేష పనిచేద్దాం, ఈ పట్టుదల తీసేయవయ్యా, త్వరతే కార్యకాలం తొందర పనుంది నాకు. ఆహస్యాపి అతివర్తతే, పగలు సాయంకాలం అవుతున్నది, పగలైపోతుంది. ప్రతిజ్ఞాచ మయా దత్త, బయలుదేరిన తర్వాత మధ్యన ఆగలని నేను ప్రతిజ్ఞ చేశాను, మధ్యన ఆగకూడదు. ప్రతిజ్ఞ చేయాలంటే అనుమతి మధ్యన ఆగని చెప్పాడా, లంకకు వెళ్తాను నిజము చూస్తానన్నాడు, కానీ నేను మధ్యన ఆగలని చెప్పాడండి, చెప్పలే కదా, మరి అబద్ధం ఆడా, అబద్ధం హనుమంతుడు ఆడాడు. ప్రతిజ్ఞ చేశాడా, మనం మర్చిపోయాం ప్రతిజ్ఞ చేశాడు. ఏం ప్రతిజ్ఞ, రాముడు విడిచిన బాణంలాగా వెళతాను అన్నాడు. ఎవరైనా బాణం విడిస్తే విడిచిన బాణం మధ్యన ఆగి హోటల్కు పోయి టిఫిన్ చేసి టీ తాగి దశ తీసుకొని పోతుందండి, ఆగిపోతుందా, ఆగకుండా పోతుందా. ఏం చెప్పాడు, రాముడు విడిచిన బాణంలాగా వెళతానంటే ఏమర్థం, బయలుదేరానంటే లక్ష్యాన్ని తాకేదాకా మధ్యన ఆగను ప్రతిజ్ఞ కదా. అది అన్నాడు ప్రతిజ్ఞాచ మయా దత్త నష్టాతవ్యమిగాంతరే, మధ్యన ఆగొద్దు ఆయన ఏమనుకోకు. ఇత్యుక్త్వా పాణినాశైరం ఆరభ్య హరిపుంగవ జగామ. అతన్ని చిన్న పుచ్చకూడదు కాబట్టి ఉండవన్నాడు, పడుకున్నాడు కదా, అలా చేయి తాకాడు, ఇలా ముట్టుకున్నాడు పర్వతాన్ని, ఉన్నట్టే అనుకో పోతున్నాడు. పెద్దలు ఏం చేస్తారు, ప్రసాదం ఇస్తే అలా ముట్టుకుంటారు, తీసుకున్నట్టు నోటీస్ కోసం అవసరం లేదు. హనుమంతుడు కూడా అలా పాణినా శైలం ఆరభ్య చేతితో దాన్ని ముట్టుకొని బయలుదేరాడు. స పర్వత సముద్రాభ్యాం బహుమానాద వీక్షిత, పర్వతము సముద్రుడు హనుమంతుడిని ఎంత గొప్పవాడరా, ఇంత పెద్ద సముద్రాన్ని దాటుతుంటే మధ్యన ఏమైనా అయితే ఎలాగని మనం భయపడుతున్నాం, అతనికి ఆలోచనే లేదు. పోనీ మధ్యన సాయం వస్తే కనీసం వచ్చింది బాగా అది బాగుదాము, అనుమానమే లేదు, నేనెందుకు ఆగాలి, పోతూనే ఉంటాను. తద్వితీయం హనుమత దృష్టి కర్మ సుదు, ఇది రెండో పనిట, రెండవ దుష్కర కర్మ, రెండు ఒకటే కదా అంటున్నాడా. మొదటిది సంకల్పం, సముద్రాన్ని దాటుతాను అందరూ అనుకుంటారా, పని అనుకున్నాడు కదా. రెండోది సాయము చేసే, సాయము లభించినా కాదన్నాడు. చూశారు దేవతలు, కేవలం విశ్వాసమేనా, నిజంగా ఏదైనా విఘ్నం వస్తే ఎదుర్కోగలడా అని దేవతలే ఒక నాగ మాతను రాక్షసాగారంతో వెళ్లి అడ్డగించు, త్వాం విజయశక్తి ఉపాయన విషాదం వాగమిష్యతి, నిన్ను గెలుస్తాడా, ఉపాయంతో గెలుస్తాడా, లేక అయ్యో అని బాధపడతాడా చూద్దాం అని చెప్పితే, ఆమె సురస, ఆమె పేరు సురస, నాగమాత పెద్ద రాక్షసాకారాన్ని తట్టుకొని ముందరికి వచ్చేసి, మమ భక్ష ప్రతిష్టత్వం అవరయ్యి హరిసత్తమా, ఆయన చాలా కాలానికి దొరికావురా, దేవతలు నిన్ను నాకు ఆహారంగా పెట్టారు, నేను తింటాను, ప్రతిషేధం మమాననం, నా నోట్లో దొరబడు. ఎవరని అంటాడండి, నిన్ను తినాలి నా నోట్లో దొరబడు అంటే మన దొరబడా, అది మింగారా. హనుమంతుడు ఏం చేస్తాడా, ఇది ఎక్కడి బాధరా బాబు, అలాగే తల్లి నువ్వు చెప్పినట్టే చేస్తాను, కానీ కొంచెం చిన్న అర్జెంటు పనుంది, నేను రాముని దూతను లంకకు వెళుతున్నాను సీతమ్మను చూడటానికి. వెళ్ళి చూచి ఆమెతో మాట్లాడి మళ్ళీ రాముని దగ్గరికి వెళ్ళి ఆ వార్త రామునికి చెప్పి కావాలంటే వచ్చి నోట్లో పడతాను. అప్పటిదాకా నన్ను వదిలిపెట్టమ్మా, వాళ్ళని వదిలిపెడతారండి, నోటి ముందరికి వచ్చిన ఆహారాన్ని విడిచిపెడతారా, పోతున్న వాడిని నోటి పడవాడిని పడతారా, రెండు వికారాలు. సురస ఏమంది, అరే నాన్న నువ్వు మంచివాడవు రాని అలాగే చేద్దాం అనుకున్నాను, నాకు వరం ఉందిరా బాబు, నా ముందరి నుంచి పోవాలంటే ఒక్కసారైనా నా నోట్లోకి వెళ్ళి బయటికి రాగలిగితే పో, వదన నా నోట్లోకి రా, మళ్ళీ బయటికి వెళ్ళు, అంటే నా నోట్లోకి వచ్చిన తర్వాత కూడా బయటికి పోగలిగితే వెళ్ళు, అంటే చిన్నగా సరసం కాస్త ఛాలెంజ్ వచ్చేసింది. చూద్దాం పెరుగు ఎంత పెంచుతావు అన్నాడు. నోరు పెరిగింది, ఈయనే పెరిగాడు కథ మీకు తెలుసు. చాలా పెద్దగా అయ్యేసరికి స్వామి అంగుష్టమాత్రుడై అలా వెళ్ళి ఇలా బయటకు వచ్చి ప్రవిష్ట్యోస్మి దేవత్రం దాక్షాయణి నమోస్తుతి, అమ్మా నీ మాట నెరవేరింది, నీ వరం సత్యమైంది, వెళుతున్నాను ఆనందించారు. ఇప్పుడు నిజంగా రాక్షసే వచ్చినది. ఆమె సింహిక, ఈమె పనేమిటి, ఛాయాగ్రాహి అంటారు, ప్రాణిని పట్టుకోదు, పైనుంచి పోతుంటే కింద నిలబడుతుంది కదా, నీళ్ళని పట్టుకుంటుంది. ఆ పైనుంచి పోయే ప్రాణి ఒక్క అడుగు ముందరికి వెళ్ళి అంగుళం వెళ్ళలేదు ముందరికి, నీళ్ళని పట్టి లాగితే వచ్చి నోట్లో పడుతుంది. అలా హనుమంతుని పెద్దగా ఉంది సార్ నీళ్ళని పట్టుకుంది. ఒక్కసారి మొత్తాన్ని చూశాడు, అంగుకృత పరాక్రమ, ముందరికి అడుగు పడటం లేదు, ముందరికి సాగలేకపోతున్నాడు. సింహి చూస్తే కనపడి రాక్షసి, ఆమెను సింహిక అంటారు. చూడగానే అతనికి జ్ఞాపకం వచ్చేసింది, సుగ్రీవుడు చెప్పాడు సముద్రం మించి పోవలసి వస్తే ఫలానా ప్రాంతంలో ఛాయాగ్రాహి సింహిక ఉంటుంది, దానికి చాలా దూరం నుంచి వెళ్ళండి, దరిదాపుల్లో వెళితే మీరు బయట ముందరికి పోలేరు, తినేస్తుంది. జ్ఞాపకం వచ్చింది, తొందరలో మర్చిపోయాడు. ఇప్పుడు అడ్డం వచ్చింది, భయపడానా, సరే చూద్దాం సంగతి ఏమిటో అని శరీరాన్ని పెంచాడు. అది నోరు పెంచింది, ఎంత పెద్దగా పెంచిందంటే గొంతు ఆ రంధ్రంలో నుంచి కడుపు, కడుపులోని పేగులు అన్ని కోశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అమాంతం మళ్ళీ పాత టెక్నిక్, శరీరాన్ని తక్కువ చేసుకుని అమాంతం లోపలికి వెళ్ళి గుండెకాయ లాక్కొని బయటకు వచ్చాడు. ఇంకేం చేస్తుంది, సరిపోయింది. ఇప్పుడు సముద్ర తీరానికి వచ్చాడు, అంటే లంకా ప్రాంతానికి వచ్చాడు. అంటే మనకిది సుందరకాండలో మొదటి సర్గ కథ చెప్పాను కదా, అన్ని వివరించలేమని. అలానే అన్ని వివరించకుండా ఉండలేం కదా. ఇందులో హనుమంతుడు సముద్రాన్ని దాటడానికి చేసిన ప్రయత్నంలో ఏమున్నాయి, మొదలు సముద్రాన్ని దాటుతానని సంకల్పించాడు. మైనాకుడు వస్తే మర్యాదగా చెప్పి తప్పుకున్నాడు, సురస వస్తే ఉపాయంతో గెలిచాడు, సింహిక వస్తే పరాక్రమంతో చంపాడు. అంటే నాలుగు పనులు చేశాడు. తెలుసా అండి ఏమిటో నాలుగు, మనందరికి కూడా ఒక నాలుగు ఉండాలి, ధృతిహి దృష్టిహి మతిహి దాఠ్యం. ఏదైనా ఒక పని చెయ్యాలంటే ప్రతి వాడికి ఈ నాలుగు ఉండాలి. ఈ నాలుగు సక్రమంగా ఉన్నవాడు గెలుస్తాడు, పని సాధిస్తాడు, లేని వాడికి జీరో. ధృతిహి అంటే ధైర్యం, దృష్టిహి అంటే చూపు, అంటే లక్ష్య శుద్ధి, మతిహి బుద్ధి వైశద్యం, దాక్ష్యం సామర్థ్యం బలం. ధైర్యం ఉండాలి, దృష్టి ఉండాలి, బుద్ధి ఉండాలి, సామర్థ్యం ఉండాలి. హనుమంతుడికి సముద్రాన్ని దాటుతాను అన్న ధైర్యం ఉంది, సముద్రాన్ని దాటడంలోనే దృష్టి ఉంది తప్ప ఎవరు స్వాగతం ఇస్తారా, ఎవరు సత్కారం చేస్తారా ఏం లేదు కదా. ఎదురుగా వచ్చినటువంటిది ఆపద లాంటిది కాని ఆపద కాదు అని బుద్ధితో తెలుసుకొని దాచాడు. నిజంగా రాక్షసి వస్తే బలంతో చంపాడు కదా. ధైర్యం ఉంది, దృష్టి ఉంది, మతి ఉంది, సామర్థ్యం ఉంది. ఇవి లౌకికంగా చెప్పే సమాధానాలు. ఒక గురువు గారికి ఏముండాలి? సంసారంలో బంధించబడి ఉన్న జీవుణ్ణి సంసారం నుంచి బయటికి తేవటానికి కావలసిన పరమాత్మ కృపను సంపాదిస్తాను, పరమాత్మ ప్రభావాన్ని దయను జీవుడికి బోధించగలనన్న ధైర్యం ఉండాలి గురువు గారికి. లేదా అయ్యో వాడు నా మాట ఇంటాడో నేను చెప్తాను అనుకుంటే గురువు ఏమవుతాడు కదా. ధైర్యం, ధైర్యము కలిగి జ్ఞానము ఉండి వైరాగ్యము ఉండి పరమాత్మ గురించే బోధిస్తూ ఎలాంటి ఆశలకు లొంగని మహానుభావుడు వస్తే మనందరం చాలా మంచి వాళ్ళం కదా. కదా అలాంటి వాడిని ముందుకు పోనిస్తామా, మన పాత్ర ముందర పడనిస్తామని కదా. ఏం చేస్తామండి, ఇంత మంచివాడు దొరికాడు మనకు, మనందరం చెడిపోతే ఇదొక్కడు మంచిగా ఎందుకు ఉండాలి. చెప్పాం కదా, కొడుకు తండ్రి పెళ్ళెందుకు చేస్తాడు, చూసాను 16 ఏళ్ళు వచ్చిన పనికి పెళ్లి చేసుకోరా పెళ్లి చేసుకోరా పెళ్లి చేసుకోరా ఒకటే పోరా. సరే ఇరవై ఒకటే వీళ్ళకి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకోగానే అడిగాడు కొడుకు తండ్రి, నాన్నగారు ఎందుకు ఇంత తొందరపడ్డారు, ఎందుకు ఇంత పట్టుదారా అన్న. ఏం లేదురా, మీరందరం బాధపడుతున్న ఒక్కడ హాయిగా ఉన్నావు చూడలేక అన్నాడు. నువ్వు కూడా మాట్లాడుకుంటుద్దామని నువ్వు ఫ్రీగా ఉంటున్నావు, నువ్వేం ఆనందం చేస్తానుకున్నావు కదా. సహజం. అలాగే గురువు గారు మనకంటే దూరంగా ఉండి మనకంటే వేరుగా ఉండి మనకు తత్వాన్ని బోధిస్తూ జ్ఞానాన్ని బోధిస్తూ సంసారంలో ఉండే బాధలేవీ లేకుండా ఉన్న గురువు గారిని చూస్తే మన మనస్సు ఏమనిపిస్తుంది తెలుసు కదా. మంచివాడని ఏం కాదు, అతనికి సన్మానాలు చేస్తాం. పెద్దరండి మహారాజా కొంచెం మా ఇంటికి రండి, ఈరోజు మా ఇంట్లో అయ్యా, రేపు మా ఇంట్లో, ఎల్లుండి మా ఇంట్లో, మొత్తం గుంటూరు నగరానికి 10,000 ఇళ్ళు అనుకున్నా పెద్దలై 10,000 రోజులు ఉన్నారనుకోండి, ఇంక వాడేం గురు అవుతాడు, మళ్ళీ పోతాడా ఇంటికి. ఆలోచించండి, సన్మానాలకు సత్కారాలకు ప్రలోభాలకు లొంగితే జ్ఞాని జ్ఞానాన్ని గురువు గురుత్వాన్ని నిరోధకాలు ఇవ్వాలి కదా. కాబట్టి అయ్యా సత్కారం చేస్తాను, ఆయన నీకు దండం సత్కారం చేసినట్టే అనుకో, ఒక ఏమి చేయబెడుతున్నాను వెళ్ళు, తప్పించుకొని పోవాలి, తప్ప తప్పకుండా వస్తాను, 2 సార్లు వస్తాను, నీ దగ్గరే ఉంటానన్నారు అనుకోండి, వాడు మన దగ్గర చేస్తాడు కదా. సత్కారాన్ని మొదలు మర్యాదగా స్వీకరించి స్వీకరించినట్టు వాడిని నొప్పించకుండా తప్పించుకోవాలి. అర్థమైందే, మైనాకుడు లేచి నా దగ్గర ఉండవయ్యా రెడ్డి తీసుకోవాలి, హనుమంతు ఏం చేశాడు, ఉన్నట్టే అనుకో వెళ్ళిపోయాడు, అక్కడే ఉంటే బోగు జరుగుతుందా. మనం కూడా పిలిచిన ప్రతివారి సత్కారాలు పొగడతలన్నీ విన్నామనుకోండి, ఇదేదో బాగున్నట్టుంది దానికంటే అనుకుంటాం. ఇంకెక్కడిది సన్యాసం, ఇంకెక్కడిది ఆచార్యత్వం. కాబట్టి సత్కారాలను సత్కారాలకు పొగడతలకు గురువు గారు లొంగకూడదు అని మైనాక వృత్తాంతం మనకు చెబుతుంది. 2వది సురస, న్యాయంగా ఈమె రాక్షసి కాదు, దేవమాతే, రాణసత్వాన్ని తెచ్చుకుంది. పేరేమిటి? సురస అంటే మంచి రుచి గలది, మంచి మీద రుచి గలది అని చెప్పుకోవచ్చు. ఏమిటది, మనం ఆచరించేటువంటి కర్మలు 2 రకాలుగా ఉంటాయి, ఒకటి సత్కర్మ, మరొకటి దుష్టకర్మ. సత్కర్మ అంటే వేద శాస్త్రములు చెప్పినవి, జ్యోతిష్టోమే అంటే స్వర్గకామో జ్యోతిష్టోమేన యజేత, స్వర్గం కావాలంటే జ్యోతిష్టోమ యాగం చేయాలి, విభూతి కామహ పశుమాల పేత, ఐశ్వర్యం కావాలంటే అగ్నిహోత్రుని ఆరాధించాలి, అందమైన భార్య కావాలంటే ఊర్వశిని ఆరాధించాలి, అందమైన భర్త కావాలంటే నలుపు వరుణ్ణి ఆరాధించాలి, లిస్ట్ ఉంది. ఇవన్నీ పనులే కదా, మంచి పనులే కదా, వేరేం చెప్పింది, విహిత కర్మలే, తప్పు కాదు, చెడు పనులు కావు. మరి చేద్దామా, చేస్తుంది. ఇవన్నీ చేస్తే ఏమవుతుంది, అవన్నీ వస్తాయి. ఏవి, మంచి ఇల్లు, మంచి భార్య, మంచి పిల్లలు, మంచి సంపద, మంచి మిత్రులు, అంతా మంచి. ఇక్కడ ఎక్కడ ఉంది అప్పుడు, మాకు సంసారమే బాగుంది. మనకు ఎప్పుడు చూడండి, జైలే బాగుంది, ఇంటి కంటే జైలు పని అనమాట. ఎందుకంటే టైం కన్నా పెడతారు, టైంకు పని చేస్తారు, టైం కన్నా పెడతారు కదా. జైలే బాగుంది అన్నట్టుగా సంసారమే బాగుంది, నాకు మోక్షం ఎందుకు అంటాం కదా. అందువల్ల విహిత కర్మలను ఆచరించవద్దని కాదు, ఆచరించు. సురస నోట్లోకి వెళ్ళాలి కానీ మింగుడు పడద్దు. అంతేమర్థము, కర్మలు ఆచరించాలి, ఫలాన్ని కోరు. కాయేన వాచ్య మనస ఇంద్రియైరివ బుద్ధియ ఆత్మనావ ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞసకలం పరస్మై నారాయణేతి సమర్పయ. కర్మలు ధర్మమని ఆచరించు, ఫలితాన్ని ఆశించకు. అది సురసనే, రుచి మంచిదే. అందమైన భార్య రుచి బాగానే ఉంటుంది, అందమైన భోజనం రుచి బాగానే ఉంటుంది, పేద భవనం బాగానే ఉంటుంది. కానీ మనం చెప్పాను కదా, ఈ ఒక జన్మ కాదు, 100 జన్మలు నీవే నాకు భర్తగా ఉండాలి, మెడకు ఉచ్చేసి లాగుతుంది. ఇంకెక్కడికి పోతావు నువ్వు, మోక్షం పోదామన్నా జీరో తాడబట్టి లాగి ఇంకెక్కడికి పోతావు, రొప్పుకున్నావా. ఇదే సురస. హనుమంతుడు పెరుగుతున్నా కొద్దీ సురస పెరిగింది, సురస పెరుగుతున్నా కొద్దీ హనుమంతుడు పెరిగాడు, హనుమంతుడు తగ్గాడు సురస పెరగలేదు. రుచి అంటే కోరిక కదా, మనకు కోరికలు పెరుగుతున్నా కొద్దీ కర్మలు పెరుగుతాయి కదా. భార్య కావాలి ఒక పని, ఇల్లు కావాలి ఇంకో పని, ఆ ఇంటికి ఏసీ కావాలి మరో పని, దానికి ఇంకేదో కావాలి ఇంకో పని, పైన ఇంకో అంతస్తు కావాలి ఇంకో పని. కోరికలు పెరుగుతున్నా కొద్దీ కర్మలు పెరుగుతాయి, హనుమంతుడు పెరుగుతున్నా కొద్దీ సురస నోరు పెరిగింది. ఈయన తగ్గాడు, నోరు తగ్గింది, కోరికలు తగ్గాయి, కర్మలు తగ్గుతాయి. అయ్యా నాకేమొద్దు, పరమాత్మ యొక్క స్మరణే కావాలి. వాడు ఉన్నాడు మహానుభావుడు, ఎవరైనా లీలాసుకుడు వినుంటారు, శ్రీకృష్ణ కర్ణామృతమని మంచి స్తోత్రం. ఆ మహానుభావుడు సంధ్యావందన భద్రమస్తు భవతే అన్నాడు. సంధ్యావందనమా నీకు మేలవుగాక, భో స్నాన తుభ్యం నమః, స్నానమా నీకు నమస్కారము, భో దేవా పితరశ్చ, దేవతల్లారా పిద్దోతల్లారా నేను తర్పణం చేయలేను క్షమించండి. మరి ఏం చేస్తావురా, ఓ మూల కూర్చొని కృష్ణారామ అనుకుంటాను, నాకెందుకై ఇవ్వండి అమ్మా. అర్థమైందా, పరమాత్మను స్మరించేవాడికి పరమాత్మ స్మరణ కంటే వేరే కోరికలు లేని వాడికి ఏ కర్మలతో పని లేదు. కర్మలు మానమని కాదు, కర్మలు చెయ్యి, మంచి కర్మలు చెయ్యి. మంచి కర్మలు కూడా పరమాశించకుండా చేస్తే నిన్ను బంధించవు. నాకు స్వర్గం రావాలని పని చేస్తే మళ్ళీ నీవు సంసారంలో ఉన్నట్టే కదా. ఆలోచించండి, జైలు నుంచి ఇంటికి పోయావు, జైలు మంచిదా ఇల్లు మంచిదా ఆలోచించండి. జైల్లో నిన్ను పోషిస్తారు, ఇంట్లో నువ్వందరినీ పోషించండి కదా. చిన్న జైలు పెద్ద జైలుకి వచ్చాడు లెక్క, ఆలోచించండి. చిన్న జైలు నుంచి పెద్ద జైలుకి వచ్చాం కదా. ఒక్కొక్క కోరిక పెరుగుతున్నా కొద్ది మనం ఒక్కొక్క జైల్లో పడుతున్నాం. కోరికలు లేవు, ఎవడేమో అడగడు. మనకు మంచి బుద్ధి పుట్టిందండి, ఏదో చెత్త ఉంది వచ్చి సేవ చేశాం. అదే నేను రోజు సేవ చేస్తానండి, చెత్త ఫ్రీగా చేస్తాను, ఎవరు నడుతారా మనం. నేను నీ ఇష్టం, నాకు జీతం కావాలన్నాం అనుకోండి, పొద్దున 9 గంటలకు రా 5 గంటల దాకా ఉండు అంటాం, ఫ్రీగా చేస్తానంటే నీ ఇష్టం అయ్యా. అర్థమైందా, ఫలితం కోరకుంటే నియమాలు లేవు, ఫలితం కోరితే నియమాలు కావాలి. చాలా చోట్ల చాలా మందికి చెప్పాం, చాలా మంది అడిగారు, అయ్యా ఎందుకండి ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర స్నానం అస్పృశ్యత మరొకటి ఎందుకు ఈ నియమాలన్నీ? అందరూ భగవంతుడే కదా, అందరూ దేవుళ్ళే కదా, అందరికీ మోక్షమొచ్చు కదా, ఎందుకు నియమాలు? అయ్యా ఏమీ లేవు. వాడు అడిగాడు జారి కులం ఉందా అని అడిగాడు రాజాడు కవి, జారి కులం ఉందా అని. అసలు వాడికి బుద్ధి ఉందా? జారికి ఇల్లుందా? జారికి ద్వేషం ఉందా? గాలికి కోరిక ఉందా? గాలికి భేదం ఉందా? మరి మనకెందుకు కదండి? వాడు ఏం తీసుకున్నాడు? దాని కులం లేదు నీ కులం లేదు, దానికి మరి కోరిక లేదు నీ కోరిక ఎందుకు? దానికి పెళ్లి లేదు నీకు పెళ్లి ఎందుకు? గాలికి ఇల్లుందా నీకెందుకు ఇల్లు? మరి మనుకుంటావా? ఏమర్థం? నియమాలన్నీ ఫలితం కోరితే, నాకు ఫలానా కావాలి, నేను నాకు 10,000 జీతం కావాలి అంటే నీకు 10,000 ఉండాలి. ఇది ప్యాస్క. అదే నాకు నాకు నీకు తేడా ఏమిటి? నేను ఎందుకు ఐఏఎస్ కాకూడదు? నాకు కలెక్టర్ చేస్తారా? కలెక్టర్ కావాలంటే ఐఏఎస్ క్లాస్ కావాలి, ఇంకేదో కావాలంటే ఐపీఎస్ క్లాస్ కావాలి. అలాగే నీలో కోరికలు ఉంటే ఆ కోరికలు తీరడానికి ఏ నియమాన్ని ఇవాళ పాటించు. కోరికలు ఉన్న వాడికే జాతి నియమం, కుల నియమం, మత నియమం. ఏ కోరికలు లేవో అందరూ పరమాత్మ భక్తులు హాయిగా ఉందాం. అది చెప్పింది వేదం. ఒకనాటి కాలంలో మనం ఈనాడు అనుకుంటున్నాం దగ్గర ఆగిపోయింది, చదవదు చదవదు కానీ ఒకప్పుడు వాదన ఉండేది, ఒకటి ఒక వాదం, బ్రాహ్మణ్ణి కోస్తే నెత్తురు వస్తుందా రాదా, వేరేవాడిని కోస్తే ఏమొస్తుంది? నెత్తురే కదా, నీకు నెత్తురే నాకు నెత్తురు, ఎందుకు గొప్పనయ్యా నాకంటే? పెద్ద తెలివివాడు అడిగారు వ్యాసుడు, చెప్తాడు పిచ్చివాడు నెత్తురు నీకు కాదురా స్వామి. కుక్కని కోస్తే ఏమొస్తుంది? వర అనే పందిరి కోస్తే ఏమొస్తుంది? గురుద్ధరే గద్దని కోస్తే ఏమొస్తుంది? నల్లిని చంపితే ఏమొస్తుంది? దోమని చంపితే ఏమొస్తుంది? అన్ని సమానమేనా? ఒప్పుకో. కుక్కని వదల ఉంటావా, పందిరి నువ్వు ఒక పని చేయగలవా? అది బయట నువ్వెందుకు ఒప్పుకుంటావా? రక్త సామ్యం న సామ్యం స్యాత్ జ్ఞాన సామ్యం ఇది సామ్యకం. సమానత్వం రక్తంతో కాదురా జ్ఞానంతో. జ్ఞానం ఉన్న చండాలుడు అమరుడు గొప్పవాడు, జ్ఞానం లేని బ్రాహ్మణుడు చండాల కనిపించడు. గొప్పతనం అనేది జ్ఞానంతో బాబు, రక్తంతో కాదు, జాతితో కాదు. అంటే ఏమర్థం? కోరికలుంటే నియమాలు తప్పవు, కోరికలు లేవు అందరం కలిసిపోదాం కదా. సురస ఈ తత్వాన్ని చెప్పింది. తరువాతి మాట సింహిక. ఆమె ఏం చెప్పింది? సింహిక అది కూడా కర్మే, ఇది కర్మే. సురస మంచి కర్మ, సింహిక దుష్టకర్మ. సురసను ఉంచు, మంచి కర్మ చెయ్యి, ఫలితం కోరక. సింహిక చెడ్డ పనే చేయొద్దు, నిర్మూలించాలి. నకలంజం భక్షయేత్ నపరదారాన్ని గచ్చేత్, మాంసభక్షణం చేయకూడదు, పరస్త్రీని సేవించకూడదు, నైక వస్త్రేణ స్నాయాత్, ఒక వస్త్రం కట్టుకొని స్నానం చేయవద్దు. మనం చాలా తెలివివాడం కాబట్టి అది కూడా లేకుండా స్నానం చేస్తాం. మంచిది కదా. ఏం చెప్పింది వాడు? ఒక వస్త్రం కట్టుకోవద్దు. వాడి ఉద్దేశం ఏమిటి? రెండు కట్టుకోమని. మేము అసలు కట్టుకోమండి, ఉపవాసం లేదు కదా, ఒప్పుకున్నా. ఒక వస్త్రం కట్టుకొని ఇంకో వస్త్రం అంగవస్త్రం పెట్టుకొని స్నానం చేయాలి. ఒక వస్త్రంతో ఉన్నవాడు వివస్త్రంతో ఉన్నట్టు గుర్తు, వస్త్రం లేనితో సమానం. ఒక వస్త్రంతో స్నానం చేయకూడదు, ఒక వస్త్రంతో సంధ్యావందనం చేయకూడదు, ఒక వస్త్రంతో భగవంతుడికి ఆరాధన చేయకూడదు, ఒక వస్త్రంతో అన్నం తినకూడదు, ఒక వస్త్రంతో నిద్రపోకూడదు. ఈనాడు మనం చాలామంది పెద్దలు అదే పని చేస్తున్నారు. దేవుడి దగ్గర ఇంకో వస్త్రం పైన ఉండదు, భోజనమప్పుడు ఉండదు. వస్త్రం ఉన్నవాడా వస్త్రం లేని వాడా? ఒకప్పుడు కథ మీకు తెలుసు అనుకుంటాను, ఒక ఆయన నాడు యామనాచార గారు, అతని బాల్యం 5 ఏళ్ల పిల్లగాడప్పుడు గురువు గారి దగ్గర చదువుకుంటుంటే ఓ పండితుడు, ఒక రాజుగారి పండితుడు ఉన్నాడు, ఆస్థాన పండితుడు. అతను పండితులందరినీ ఓడించి ప్రజలకు అప్పని తీసుకునేవాడు, పన్ను, సంవత్సరం పన్ను ఉంటుంది కదా అలా తీసుకునేవాడు. ఆ పన్ను తెమ్మని ఈయన దగ్గర పంపించాడు గురుగారి దగ్గర. గురుగారు లోపల ఉన్నాడు, ఈయన బయట ఉన్నాడు. ఏం కావాలయ్యా? మీ గురుగారు కావాలి. ఏం కావాలి? పన్ను కావాలి. పన్న ఎవరికి? మా గురుగారికి. గురుగారి గురుగారి పన్ను ఏమిటయ్యా? మా గురుగారు గెలుస్తారు, మీ గురుగారు ఓడిపోతారు. ఓడిపోయిన వారు గెలిచిన వారికి పన్ను కట్టాలి. ఓడిపోయారా ఓడిపోతారా? ఓడిపోతారు. వీళ్ళతో మీరు ఎందుకు? మా గురుగారు ఓడిపోరు. నీకు నిజంగా నమ్మకం ఉంటే రా వాదానికి రమ్మను. నీకు వాదానికి నేను వస్తాను. ఐదేళ్ల వాడు నువ్వా? ఐదేళ్ల వాడు అంటే ఇంకేళ్ళ వాడు రావాలి. నేను రూడుందా? వస్తుందా? పోయాడు. వీడు ఐదేళ్ల వాడు పిల్లవాడిని రాజుగారు రాజు భార్య ఇద్దరు వీడికి వద్దరు గది ఎందుకని వాడు తమ తమ దగ్గర పడుకోడు. ఐదేళ్ళ పిల్లవాడు కదండి, ఏ భార్య పట్టి పడుకోబెట్టుకున్నాడు. మర్నాడు వాదం ఏం పాటిద్దాం? అంటుకుడు చూసి వీడు పిల్లగాడుతో మనకెందుకు బాధ అని విచండ వాదం చేస్తాను. విచండమంటే అవును అన్న దాన్ని కాదని నిరూపించాలి. కాదన్నదాన్ని అవును. ఒక మూడే మూడు చరలు నువ్వా నీనా? నువ్వు ఇష్టం అన్నాడు. నువ్వు చెప్పురా అన్నాడు పిల్లగాడిని. ఈ రాజుగారు ధర్మాత్ముడు, ఈ రాజుగారి భార్య పతివ్రత, ఈ రాజుగారి తల్లి గొడ్రాలు కాదు. వాళ్ళు రాజుగారు ధర్మాత్ముడు కాదని నిరూపించాలి. రాజుగారి భార్య పతివ్రత కాదని నిరూపించాలి. రాజుగారి తల్లి గొడ్రాలని నిరూపించాలి. నిరూపిస్తారే నిరూపించి వాడే అవుతుంది. పోస్టు ఉంటుందా? ఊస్ట్ ఎలా ఏం దొరక దొరకా పెడుతున్నాడు. ఏమయ్యా ఓడిపోయావా గెలిచావా? టైం కావాలా? ఏడాది టైం ఇస్తాను. చెప్తావా? నా వల్ల కాదు రా బాబు. కానీ వాదంలో ఒక లెక్క ఉంది, ఒక ఒప్పందం, దాన్ని వాడు నిరూపించాలి. నేను అడిగానండి, మరి నేను దాన్ని నిరూపించాలి. ఏం చెప్తానన్నా? రాజుగారి తల్లి గొడ్రాలు. తల్లి గొడ్రాలు ఏంటిరా అంటే ఏకపుత్ర అపుత్ర అని శాస్త్రం. ఒక కొడుకు ఉంటే కొడుకు లేని సమానం. ఏకవస్త్ర వివస్త్ర అని ఒక బట్ట కట్టుకున్నవాడు బట్ట ఉన్నట్టు కాదు, ఒక కొడుకున్నవాడు కొడుకున్నట్టు కాదు. తల్లి ఒకడే కొడుకు అవునా కాదు? అవును. మరి అపుత్రయనా? ఆయన గొడ్రాలేనా? కరెక్ట్ అండి. రాజుగారి భార్య పతివ్రత కాదు. నీకేం తెలుసురా? నేను రాత్రి వారిద్దరి మధ్యనే పడుకున్నాను. నా గురించి వాళ్ళు చర్చించుకున్నారు. నా పార్టీ రాణి గారు, గురుగారి పార్టీ రాజుగారు. నేను గెలిస్తే నాకు నువ్వు బానిస కావాలి అని రాణిగారు, నేను గెలిస్తే నాకు నువ్వు బానిస కావాలని రాజుగారు ఇద్దరు ఒప్పందం చేసుకున్నారు. భర్తను భార్య, భార్యను భర్త విడిగా బానిస కావాలన్నారు. ఇంతకుముందు బానిసలు కానట్టే కదా. పతివ్రత ఉన్నట్ట పోయినట్ట పతివ్రత కాదు. రాజుగారు ధర్మాత్ముడు కాదు. ఎందుకు? చదువుకున్న పండితుల దగ్గర పన్ను రూల్ చేసేటువంటి వాడిని తన సభలో పెట్టుకున్నవాడు ధర్మాత్ముడ. విద్యావంతుడు ఏం చేయాలి? విద్యావంతుడిని గౌరవించాలి కదా. తోటి విద్యావంతుడి దగ్గర పన్ను వసూలు చేస్తున్న పండితుణ్ణి తన సభలో ఆస్థాన విద్వాంసుడిగా పెట్టుకున్న రాజు ధర్మాత్ముడా? కాదు కాదు కాదు, చపడు కొట్టేశాడు. వీడే గెలిచాడు. అందుకోసం ఒక వస్త్రం కట్టుకున్నట్టు కాదు. ఒక వస్త్రంతో పొరపాటున కూడా ఉండకూడదు మనం. అర్థమైందా? దుష్టకర్మలు చేస్తే కలిగేటువంటి ఫలితం ఇది. ఆ దుష్టకర్మ సింహిక, సత్కర్మ సురస, మైనాకుడు సన్మానము, సముద్రం దాటుట ధైర్యము. గురువైన వాడికి సంసారాన్ని దాటాలంటే ఇవన్నీ ఉండాలి కదా. ఇలాంటివన్నీ తీసుకున్నటువంటి హనుమంతుడు సముద్రాన్ని దాటి సాయంకాలమైన తరువాత లంకలోకి వెళదామని, ఇంత రూపంతో వెళితే తరతులు గుర్తుపడతారని పిల్లి అంత మనం చెప్పుకున్నాం. పిల్లి ఎంత అయ్యాడు? పిల్లి ఎందుకు ఒప్పుకోవాలి అంటే పిల్లి ఏం చేస్తుంది? ఎలుకను కొరుకుతుంది. ఎలుకని ఏమంటారు సంస్కృతంలో? మూషకం అంటే దొంగ. దొంగను కొరికేది రావణాసుడు దొంగగానే అందుకు వెళ్ళాడు. అక్కడి నుంచి అతి చిన్న వేషంతో బయలుదేరి వెళితే అక్కడికి లంక పట్టుకుంది వాళ్ళు. కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తః అన్నారు. ఎవరు నువ్వు? ఏ పని మీద పోతున్నావు? ఎందుకు వెళుతున్నావు? అమ్మా నాకన్నది బోధ నువ్వెవరు? ఎందుకు నన్ను భయపెడుతున్నావు అంటే, అహం లంకాపురి వీర, నేనే లంకాపురిని, నన్ను నేనే కాపాడుకుంటున్నాను. ఒక్కసారి వెళ్ళొస్తానమ్మా, ఒక్కసారి లంకలో తోటలు బాగున్నాయట, చూసి వస్తాను. లంక చేసింది సవ్యముష్టి ప్రహారేణ, చేత్తో కొట్టింది, తల ప్రహారం అంటారు దీన్ని, తలం అరచేత్తో కొట్టడం. మనం ఏమంటారు దాన్ని? కర్రాటేనా కరాటేనా అంటారు కదా, గొడవదు చేతుడు. ఆ చేత్తో లంక కొట్టింది హనుమంతుడిని. చేత్తో కొడితే చేతులన్నీ వేళ్ళు విడదీసి ఇట్లా కొడితే హనుమంతుడు వేళ్ళు ముడుచుకొని కొట్టాడు. కుడి చేత్తో లంక కొడితే ఎడమ చేయి వేళ్ళు ముడిచి ముష్టి కాదు ఎడమ చేత్తో కొట్టాడు. స్త్రీ కదా గట్టి కొట్టి వస్తుందేమో అని మెల్లె కొట్టాడు. దాంతో పడిపోయింది సంగతి తెలుసుకొని ఆయన మహానుభావ కోతితో ఓడమే ఓటు ఓడిన నాడు లంకకు మూడిందని బ్రహ్మ చెప్పాడు. పొమ్మన్నాడు ఎవరు లంక? అహం లంకాపురి, అహం అని తానే చెప్పాడు. అది లంక నగరమా లంక నగరాన్ని కాపాడే దేవతనా? రెండు ఒకటేనట. నేనే లంకని అంటున్నది న్యాయంగా. లంక వేరు, కాపలా వేరు కదా, శరీరం వేరు, ఆత్మ వేరు కదా. మరి శరీరం ఆత్మ అనుకుంటే ఏమవుతుంది? అహం అవుతుంది. అదే అహం లంకాపురి. లంకాపురి అంటే అహంకారం. అహంకారాన్ని గెలవాలంటే వేళ్ళు ముడవాలా తెరవాలా? మన చెప్పాను జ్ఞాపకం ఉందా? కుడి చెయ్యి జ్ఞానము, ఎడమ చెయ్యి కర్మ. కుడి చేతి వేళ్ళు జ్ఞానేంద్రియాలు, ఎడమ చేతి వేళ్ళు కర్మేంద్రియాలు. ఎడమ చేయి వేళ్లను ముడిచి కొట్టాడు, కర్మేంద్రియాలను ముడిచాడు. అర్థమైందా? ఇంద్రియములను విషయముల యందు ప్రవర్తింప చేయకుండా వెనక్కు లాగితేనే అహంకారం కలుగుతుంది. పనులు చేస్తున్నంత కాలం, పనుల వల్ల లభించేటువంటి ఫలితాలను ఆశించినంత కాలం మనం అహంకారాన్ని పోగొట్టుకోలేము. అహంకరిచే అహంకరిచే, నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను, నేను కాదు స్వామి చేస్తున్నాడు. భగవతో వీర్యేణ, భగవతో బలేన, భగవత తేజస, భగవానేవ స్వయం కారయతి అనే సంకల్పం కావాలి. లంక అంటే అహంకారము. కర్మ ఫలితాన్ని ఆశించినప్పుడే అహంకారం తొలగుతుంది అనే భావాన్ని వేళ్ళు ముడిచి కొట్టి లంకను ఓడించి లంక ప్రాకారాన్ని దుమికి వెళ్ళాడు హనుమంతుడు. ద్వారంలోంచి వెళ్ళలేదు. అద్వారేణ మహాబాహు ప్రాకారం అభిపక్రువే. స్వామి ప్రాకారాన్ని దుమికి వెళ్ళాడు, ద్వారం నుంచి వెళ్ళలేదు. ఎందుకు? లంక పోయింది, బొమ్మని చెప్పింది. నాయన నువ్వు వచ్చావు తెలుసు, రాబు సీతను వచ్చావు, సీతను ఎత్తుక్కో వెళ్ళమని చెప్పింది. అన్ని అన్ని చేసిపోయాయి ఆయన. కానీ పయనించే వెళ్ళాడు. శత్రువుల ఇంట్లోకి ద్వారం నుంచి వెళ్ళకూడదు అని శాస్త్రం. ఎందుకంటారా? ద్వారం లోపల ఎవడున్నాడు మీకేం తెలుసు? ద్వారం అంటే పార్థిక ద్వారం, తలకాయ ఉంచుకొని పోవాలి. తలకాయ ఉంచిపోతున్న అవతల వాడు మనకు కనబడతాడా? ఒక డేస్కి ఎక్కడ ఉంటాం మనం? పయనించి పోవాలి. శత్రువులను గెలవాలంటే ప్రాచారం నుంచే పోవాలి, అద్వారం నుంచి పోవాలి. అద్వారం అంటే ఒక అర్థం ద్వారం కాని దీని, ఇంకో అర్థం అకార ద్వారము అని. అకారం అంటే విష్ణువు. పరమాత్మ ద్వారంతో వెళ్ళాడు, భగవంతుడిని ధ్యానం చేస్తూ వెళ్ళాడు. లంకలోకి ప్రవేశించి లంకలో మనకు అద్భుతమైనటువంటి సౌందర్యాన్నంతా శీలించాడు. ఏ సౌందర్యానికి హనుమంతుడు మనస్సు పడలేదు. మన శరీరంలో ఎన్ని రకాల సౌందర్యాలు మనం ప్రలోభింపజేస్తాయో అవన్నీ వారికి వర్ణించారు. నిజమైన జ్ఞాని ఈ సౌందర్యానికి లొంగడు, వేటిని పట్టించుకోడు. ఇందులో ఉన్న ఆత్మే కావాలి. ఆత్మ లాంటిది కనబడుతుంది. గురువు కూడా నవ్వబడ్డాడు మండోదరిని చూచి. హనుమంతుడు సీతమ్మ అనుకున్నాడు. ఆస్ఫోటయా కుటుంబ పుచ్చం ననంద చిత్రీడ జగౌ జగామ స్తంభ నరోహత నివపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతి కపీనం. చప్పట్లు కొట్టాడు, తోకను ముద్దు పెట్టుకున్నాడు, గంతులేసాడు, స్తంభాలు ఇచ్చాడు, కిందికి దూకాడు. ఎందుకంటే కోతి చేష్టలన్నీ చేశాడు అన్నాడు. సీత కాని మండోదరుని చూస్తే ఇన్ని గంతులేశాడు. సీతను చూస్తే దండబెట్టి వెళ్తాడు, నోటి మాట్లాడు. అంటే ఏమిటి, చెల్లని రూపాయి గీతలు ఎక్కువ కదా, నకిలీయే అతడి కంటే బాగుంటుంది కదా, కంచు మోగినట్లు కదా. ఈ రీతిలో మండోదరిని చూచి కూడా భ్రమించి మళ్ళీ తప్పు తెలుసుకొని రాముడు లేకుండా నిద్రపోతుందా, రాముడు లేకుండా స్నానం చేస్తుందా, రాముడు లేకుండా భోజనం చేస్తుందా, తప్పు తప్పు అని సీతమ్మ దొరకటానికి మళ్ళీ రాముణ్ణే ప్రార్థించారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దివిజతశ్రీ జనకాత్మజాయ. రాముడికి నమస్కారము, లక్ష్మణస్వామికి నమస్కారము, జనకుని కూతురుకు నమస్కారము. అంటే సీతమ్మ కనపడాలంటే ఆమె అనుకోవాలి, మనం అనుకుంటారు కదా లక్ష్మీదేవి కనపడుతుందన్న, అందుకే దండం పెడితే సీతమ్మ కనపడింది కదా. హనుమంతుడు సీతమ్మను చూతామని వెళ్ళిన సమయంలోనే రావణాసురుడు వచ్చాడు కదా. అంటే గురువు గారు జీవుణ్ణి పరమాత్మ దగ్గర చేద్దామని వచ్చినప్పుడే మనస్సు ముందరికి వస్తుంది, విజృంభిస్తుంది. పిబ విహర రమస్వ పుంసభోగాన్ తనని చేయం ప్రతిశామి మేలిదించ, తిను తాగు తిరుగు ఏం కావాలన్నీ విహరించు, నేను నీకు ఇస్తాను. ఎవరు చెప్తారు, మన మనస్సు చెప్తుంది. అదే మాట రావణాసురుడు చెప్పారు. సీతమ్మేమండి, నాకు రాముడు కావాలా, ఇవన్నీ ఎందుకు. సీతారావణ సంవాదాన్ని హనుమంతుడు చెప్పు మీద కూర్చొని మరీ విన్నాడు. అంటే మన మనస్సు మన బుద్ధి చేస్తున్న సంవాదాన్ని గురువు గారు దగ్గర ఉండి పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు. అన్నీ పరీక్షించి ఈ జీవుడు పరమాత్మను చేరడానికి పనికొస్తాడనుకున్నప్పుడు మాత్రమే ముందరికి వస్తాడు. రావణాసురుడితో మాట్లాడి రావణాసురుడు వెళ్ళిన తర్వాత హనుమంతుడు వచ్చి మాట్లాడాడు. సీతమ్మను నమ్మించటానికి రాముని ఉంగరం కాదు కథ మొత్తం చెప్పాడు, రాముని సౌందర్యమంతా వర్ణించాడు. నీవు రాముని దూతవేని సీతమ్మ నమ్మిన తర్వాత ఉంగరం ఇచ్చాడు, మొదలయ్యే ఉంగరం నమ్మినంక ఇచ్చాడు. రామ నామాంకితం చేదం పశ్యదేవి అంగుళీయకం. దీన్నే మనం సంప్రదాయంలో సిద్ధాంతంలో నామాంకితం అంగుళీయం అంటే మంత్రం. గురుగారు ఏమి ఇస్తారు శిష్యుడికి, మంత్రం చెప్తాడు కదా, మంత్రోపదేశం చేశాడు, తనను నమ్మకుంటే దివ్య రూపాన్ని చూపెట్టాడు. అయినా సీతమ్మ ఏముంది, నేను నీ వెంట రాను, రాముడు వచ్చి తీసుకెళ్ళిపోవాలి. ఎందుకు, మాయామృగాన్ని పంపి రావణుడు చేస్తే శాఖామృగాన్ని పంపి రాముడు తీసుకపోతే ధరించాడా ఏమిటండి కదా. ఒక లేడీని పంపి రావణుడు తీసుకొచ్చాడు, ఓ కోతిని పంపి రాముడు తీసుకొచ్చాడు, ఇద్దరి తేడా ఏమిటి. నేను ఒప్పుకోను, ఆయనే రావాలి, యుద్ధం చేయాలి, వాడిని సంహరించి తీసుకొని పోవాలి. వాళ్ళు చెప్పాను కదా, సంసారంలో ఉన్న మనను పరమాత్మ వచ్చి మన మనస్సును వశం చేసుకొని గెలిచి తీసుకొని పోవాలి. కానీ మనం లోనబట్టే వారిని ఆశ్రయించి మనకు మనముగా వెళ్ళకూడదు. అదే మాట సీతమ్మ చెప్పినది. ఆమె స్వభావానికి సంతోషించాడు. రావణాసురునికి బుద్ధి చెప్పటానికి అతనితో మాట్లాడటానికి లంక దాహం చేశాడు. జ్ఞాపకం ఉంది కదా, గురువుగారు జీవుణ్ణి మోక్షాన్ని దిశపోవాలంటే ఏం చేయాలి, ఆత్మ విముక్తి ఎప్పుడు వస్తుంది, శరీరం తగలబడ్డప్పుడు. ఏదైనా శరీరాన్ని దాహం చేయకుండా ఆత్మ పోతుందనే పోదు కదా. అందుకే హనుమంతుడు లంచను కాల్చాడు. లంచను కాల్చుతా అంటే శరీర దాహం, ఆత్మ పోతుంది కదా. గురువు గారు మొత్తం కాల్చారు, కొంచెం కొంచెం కాల్చారు. దాన్ని అంటారు మనం సమాశ్రయనం అంటాం. వారు వెళ్ళారు కదా మీకు తెలుసు, తర్వాత రాముడు వచ్చి లంకను పూర్తి కాల్చేశాడు, భయంకరంగా కాల్చాడు. తర్వాత ఘోరమైనటువంటి యుద్ధంలో రావణాసురుణ్ణి సంహరించి సీతమ్మను అయోధ్యకు తీసుకొని వెళ్ళి పట్టాభిషేకం చేసుకున్నాడు. పట్టాభిషేకం పట్టాభిషేకం అంటే సీతారాముడు కలిశారు, జీవాత్మ పరమాత్మ కలిశారు, అంటే సంసారం నుంచి జీవుడికి మోక్షం వచ్చింది. పట్టాభిషేకం అంటే మోక్షం. ఇలా మనము సంగ్రహంగా సుందరకాండ యుద్ధకాండ కూడా చెప్పుకున్న వాళ్ళం అయ్యాం. రామాయణాన్ని 9 రోజుల్లో పూర్తి చేసినట్టే కదా, ఏదో కొంత విన్నాం, అప్పుడప్పుడు విందాం. నిరంతరం రాముని కృప ఇలాగే మన మీద ప్రసరిస్తుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మత్ గురుభ్యో నమః.